नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय इत्युक्त्वा पूजयौ देवाः कैलासं शङ्करालयं नन्दिभृङ्गिगणैकेन सुरासुरवराचितः जगज्जानित्यदेव्याः महावृषभवाहनः जयदीशो व्यो मुनिरत्ना महादेवपदाम्बुजम् ध्यायाल्लाभिजगामैव स्कन्दक्रौञ्च विचारणम् उपायो मुनिवरै शैवेन्द्रे भक्तितत्परैः मार्किण्डेयमोद्गल्य जमदग्निभृगुस्तदा दुर्वासच्छवनो गोवेत हव्यो अनलासिनः गौतमो अत्रिभारद्वाजो दर्भो हयशिरामुनः ऊचौचो अग्निध्वजश्चैतदेचिमौनिभार्गवः व्यासपराशिरो कौल्यः कवि अङ्गिरसो मधुः उपमन्युविशाखश्च तुहुण्डः कवचो ध्रुवः जापाली कश्यपा सौमित्री नारद तुम्बुरस्तदा पर्वतो धानि माण्डव्यो दण्डो व्याघ्रपादो हनुः वेदगर्भो वीथिहोता कण्वो मेधान्त्यतनुः शौनकस्ताङ्गकश्चैव मित्रविन्दो न मित्रकः हयग्रीवः पिप्पलादो दत्तात्रेयो अविकत्तनः अगस्त्यश्च निलाशास्त्र शास्त्रश्च माश्रालयनः सनन्दः सनक चैव कुमारश्च सनातनः एवमच्छाश्च मुनयः शैवेन्द्र शिवसम्मताः నా భావనలో మనం ఇప్పుడందరము ఋషులతో కలిసి స్కందాశ్రయంలోని మనమంతా ప్రవచన ప్రాంగణంలో ఉన్నట్లు భావిద్దామండి. అందరం అలా భావిస్తే మనం గురు సన్నిధికి చేరుకున్నట్టే. గురువు గారి పేరు కూడా షణ్ముఖుడే కదా, అందుకే మనం స్కందాశ్రమం చేరుకుంటాం. ఇప్పుడు మనకు మొదట కీర్తన గారు అయితే ఇది మనకు ఒక భాగ్యవంతమైన మురళి అని చెప్పొచ్చు, ఎందుకంటే గురువు గారు ఒక్క ప్రవచనాన్ని ఒక్కరిని చెప్తున్నాం, అది ఎంతో భాగ్యం అనిపించింది నాకు. అంత అన్ని నిమిషాలు మాట్లాడగలగడం కూడా ఒక పరీక్ష లాంటిది మనకు. ఫస్ట్ మనకు కీర్తన గారు మాట్లాడతారు, తర్వాత మనం ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, తర్వాత విచారణ విశ్లేషణ చేసుకుందాము. మీరు కొనసాగించండి. కీర్తన గారు
నమస్కారం అండి, వినపడుతుందా?
వినపడుతోందండి.
ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాతే నమః. గురువు గారు శివరహస్యం గురించి చాలా ఎంత బాగా చెప్పారంటే, ఆయన 20 ఏళ్ళుగా తపన చేస్తారంట ఈ శివరహస్యం అందరికీ చెప్పడానికి. ఈ వీడియో చేస్తున్నప్పుడు గురువు గారు ఇలా మొదలు పెట్టారు, శివరహస్యము శివుడి గురించి. శివుడు అంటే ఎవరు? రుద్రుడు, రుద్రకారుడు. రుద్రుడు అంటే రోగాలు పోగొట్టేవాడు. అన్ని రోగాలకు కారణమైనదేంటి? మాయరోగమే కదా. సో ఆ మాయరోగం అంటే అవిద్య అజ్ఞానం. సో అవిద్య అజ్ఞానం పోగొడుతుంది ఈ శివరహస్యం. శివరహస్యానికి ఉత్కృష్టమైన ఇతిహాసం స్థానాన్ని ఇచ్చారు. అసలు ఇతిహాసం అంటే ఏంటి? ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని చెప్పింది. మనకి 4 ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణము, భారతము, యోగ వాసిష్టము, చివరిది శివరహస్యం. మొదటి 3 ఇతిహాసాలలో లౌకిక విషయాలే ప్రస్తావించారు, కానీ శివరహస్యంలో లౌకిక విషయాలు లేవు. అంత తత్వ విషయాలే ఉన్నాయి ఇందులో. ఇది మనల్ని తరింపజేస్తుంది. సనాతన ధర్మంలో వేదము, పురాణము, ఇతిహాసము, కావ్యము, ధర్మశాస్త్రము, మంత్రశాస్త్రము ఇవన్నీ కలిపితే మన సనాతన ధర్మ ఆస్తి. ఇందులో మనము అన్నిటినీ చూడగలం. శివరహస్యం గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇది వినేంత వరకు నాకు కూడా తెలియదు శివరహస్యం అనే ఒక గ్రంథం ఉందని. గురువు గారు ఎంతో ఎంతో చక్కగా వివరించారు. ఈ శివరహస్యంలో 126,000 శ్లోకాలు ఉన్నాయని చెప్పారు గురువుగా. శివరహస్యము సాంద పురాణంలో చెప్పబడింది. ఇది సంస్కృతంలో ఉండింది. 1912 సదాశివ శ్రేష్ఠ చెటియార్ అనే ఆయన తాళపత్ర గ్రంథాన్ని సేకరించి పండితుల చేత పరిష్కరింపు చేశారు. తరువాత తంజావూరు సరభోజ మహారాజు గారు స్థాపించిన సరస్వతి మహల్ ద్వారా ఇది ముద్రింపబడింది. ఈ శివరహస్యాన్ని ఎవరు చెప్పారు ఇంత తెలుసుకుంటున్నాము. ఈ శివరహస్యానికి కర్త ఎవరు అంటే శివుడే చెప్పాడు దీన్ని. అసలు ఈ ఏ గ్రంథానికైనా ప్రామాణికత ఎలా ఉంటుంది అని మనం ప్రశ్న వేసుకుంటే దానిలో 3 అంశాలు ముఖ్యంగా ఉంటాయని చూడాలని చెప్పారు గురువు. మొదటిది, ఆ గ్రంథము వేదాన్ని ప్రమాణంగా స్వీకరిస్తోందా లేదా, అంటే వైదిక అంశమా కాదా. రెండవది, శృతి స్మృతి పురాణ ఆగమాలు ఇవన్నీ ఉన్నాయా లేదా. మూడవది, వైదిక రుజులు దేవతలు ఇందులో పాత్రలా కాదా. ఇవన్నీ ఉంటేనే మనము ఈ గ్రంథము ప్రామాణికత అని తీసుకోగలమని చెప్పారు. ఇప్పుడు శివరహస్యము గురించి దీంట్లో 12 అంశాలు, ద్వాదశ అంశాలు ఉన్నాయి. ద్వాదశ అంశాలు 7 పుస్తక భాగాలుగా గురువు గారికి ఇచ్చారు. గురువు గారు ఒక చోట ప్రవచనం చేస్తుంటే వారు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి, రేపు వచ్చి మేము మీకు ఒక స్థానుకి ఇవ్వాలనుకుంటున్నాం, మీరు స్వీకరిస్తారా అని అడిగారట. ఆయన సరే అన్నారు. మరుసటి రోజు 7 మంది వచ్చి ఆయనకి ఈ కానుక ఇచ్చేసి వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళి చూసుకుంటే శివరహస్యము 7 పుస్తక భాగాలుగా ప్రచురింపబడింది. గురువు గారు ఇది శివుడే ఇచ్చినట్టు చెప్పారు. ప్రతి గ్రంథానికి అధికారి ఉంటాడు మన సనాతన ధర్మంలో. అధికారి అనేవాడంటే ఎవరు? అర్హతతో ఉండేవాడే అధికారి. అర్హత అంటే ఆ సమయంలో మనం ఏం పని చేస్తున్నామో ఆ పని మీదే ధ్యాస పెట్టాలి, కానీ వేరే దాని మీద పెట్టకూడదు. అప్పుడే దానికి అర్హుడు అని చెప్పబడతారు. అసలు ఈ శివరహస్యంలో ఏమి కనపడతాయి మనకి అంటే, భక్తి, యోగం, వేదాంతము ప్రధానంగా కనపడతాయి. ఉపాసన జ్ఞానం అంటే ఉపాసనలో భక్తి యోగం రెండు కలిపితేనే ఉపాసన, తర్వాత జ్ఞానం. యోగం ఎందుకు? మనకి భక్తి జ్ఞానం ఉంటే చాలు కదా అనే ఒక సంశయం ఏర్పడుతుంది అందరికీ. కానీ యోగం లేకుండా ఉపాసన జ్ఞానం సిద్ధించమని చెప్పారు. ఎందుకు అంటే చిత్తశుద్ధికిను చిత్త ఏకాగ్రతకి యోగ మార్గం చాలా అవసరం. అందుకే పతంజలి మొదలైన వాళ్ళు యోగాన్ని గురించి ప్రత్యేకంగా గ్రంథాలు రాశారు. ఇందులో ఉపనిషత్ విషయాలు చెప్తారు కనుక దీన్ని ఔపనిషత్ గ్రంథం అని కూడా అంటారు. అంటే ఔపనిషత్ గ్రంథం అంటే అవన్నీ ఉన్నాయి, ఇందులో ఏమేమి ఉన్నాయి. అందుకని దీన్ని వేదాంత శాస్త్రం అనొచ్చు, మంత్ర శాస్త్రం అనొచ్చు, యోగ శాస్త్రం అనొచ్చు, ఉపాసనా శాస్త్రం కూడా అనొచ్చు. సంపూర్ణ శివశాస్త్రమే ఈ శివరహస్యం. ఇది మహాభారతం కంటే విస్తృతమైనదంట, సముద్రం కంటే విశాలమైనది. అంటే ఇందులో ఉన్న శ్లోకాలు లక్షకు మించి ఉన్నాయి. ఈ ద్వాదశాంశములు అసలు ఈ ద్వాదశాంశములు ఏంటి అని మనం చూస్తే, ఈ అంశాల పేరు గురువు గారు ఇలా చెప్పారు. ఒక్కొక్క పేరు ఒక్కొక్క అంశం అని చెప్పి ఒక పేరు అని చెప్పారు. మొదటి దాని పేరు మహేశ్వర, భవ, హర, శివ, భర్గ, శంకర, ఉగ్ర, భీమ, సదాశివ, ఈశ్వర, మహాదేవ, ఈశ. ఇవి ద్వాదశాంశముల పేర్లు. దీనిలో శైలి వ్యాసకృత శైలి. వ్యాసకృత శైలి అనగా పురాణ సంప్రదాయంలో రచింపబడినట్లు, ఋషులొచ్చి చెప్పబడినట్లు ఉంటుంది దీంట్లో. అసలు ఈ కథ ఏంటి, ఇది ఎలా మొదలైంది మనం తెలుసుకుందాం. ఒకప్పుడు మహర్షులందరూ కలిసి నైమిసారణ్యంలో సత్రయాగం చేశారు. అంటే అనేక మంది ఋగ్విజులు కలిసి అనేక మంది యాగాలు చేయడం, అది మహాసత్రయాగం అంటారు. అక్కడికి పిప్పల్యాదుల వంశానికి చెందిన సూత పౌరాణికుడు, ఆయన పేరు వాజశ్రవసుడు అనే ఒక ఆయన వచ్చారు, ఋషి. ఆయన వచ్చేసరికి అందరూ వారికి స్వాగతం పలికి గౌరవించి పూజించారు. తర్వాత వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, పూజించిన వాళ్ళు అక్కడ అందరూ కూడా కృష్ణాజనములు ధరించి భస్మదారులై త్రిపుండ్రములు ధరించి రుద్రాక్ష కంకణాలు ధరించి శివలింగాచన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు పంచాక్షరి జపం చేస్తూ ఉన్నారు. అప్పుడు అందులోంచి ఒకరైన భార్గవముని ఇలా మాట్లాడుతున్నారు. స్వామి, మీరు రావడం వల్ల మాకెంతో సంతోషమైంది. మేము సంపూర్ణంగా శివతత్వం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. సుబ్రహ్మణ్య స్వామి ఒక మహర్షికి శివరహస్యం బోధించారంట కదా, ఆ శివరహస్యాన్ని మాకు చెప్పగలరా అని అడిగారు. అయితే ఇంతకీ ఆ మహర్షి ఎవరు అంటే, శివుడు స్కందుడికి, శివుడు పార్వతీదేవితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఈ కథ చెప్పారు. అప్పుడు స్కందుడు ఒళ్ళో కూర్చొని ఉన్నాడు పార్వతీదేవికి, అట్లా స్కందుడు విన్నాడు. ఆ స్కందుడు ఇదే శివరహస్యాన్ని జైగీషవ్య మహామునికి చెప్పారు. ఈ జైగీషవ్య మహాముని ఈయన గుహ కాశీలో ఇప్పటికీ ఉన్నదంట. శివరహస్యానికి ద్రష్ట ఎవరు అంటే జైగీషవ్యుడు. ఈ జైగీషవ్యుడిని ఊర్ధ్వరేతస్కుడు అని చెప్పారు గురువు గారు. ఊర్ధ్వరేతస్కుడు అంటే అది యోగం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు గురువు గారు. ఇప్పుడు మనకి జైగీషవ్యుడి గురించి చెప్తున్నారు. జైగీషవ్యుడు తపస్సు చేసుకుంటున్నాడు, శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు, విపరీతమైన తపస్సు. అప్పుడు అక్కడికి దేవతలందరూ వచ్చారు. అందరూ వచ్చి ఆయన్ని తట్టి లేపుతున్నారు. జైగీషవ్య, నీవు ఎంతో గొప్ప భక్తుడివి, శివుని భక్తులలో రత్నము వంటి వాడివి, ఎంతో బాగా తపస్సు చేస్తున్నావు, నిన్ను చూసి మాకెంతో సంతోషమైంది. మేమందరం కలిసి నీకు వరాన్ని అనుగ్రహిద్దాం అనుకుంటున్నాము. ఇంత తపస్సు చేశావు కాబట్టి తపస్సు చేసే వాళ్ళకి ఎన్నో లోకాలు కావాలని తపస్సు చేస్తారు. నీకు ఏ లోకం కావాలి? శివలో ఇంద్రలోకం కావాలా, బ్రహ్మలోకం కావాలా? అందులో ఎన్నెన్నో సుఖాలు ఉంటాయి, నీకు ఏది కావాలో చెప్పు అని ఆయన్ని అడుగుతారు. అడిగితే అప్పుడు జయగేశ్వర మహర్షి ఇలా చెప్తారు, నాకు ఆ విషయాల మీద ధ్యాస లేదు, నాకు శివుడి అందు మాత్రమే ధ్యాస ఉంది, నాకు శివుడి గురించే తెలుసుకోవాలండి. ఆ శివుడి తత్వము గ్రహించి ఆయన్నే చేరుకోవాలండి అని చెప్పి జైగీషవ్యుడు వాళ్ళతో చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ చెప్తారు, మిమ్మల్ని చూసి నాకు ఎంతో సంతోషం అవుతుంది, నీవు ఇంత తపస్సు చేశావు, నువ్వు ఏం కోరుకుంటున్నావు అనుకున్నాం, కానీ నువ్వు శివుణ్ణి కోరుకుంటున్నావు. మేము కూడా ఈ సుగర్ ఆలస్యలో పడి ఆ శివుణ్ణి గురించి మర్చిపోయినట్టు అనిపించింది నాకు. నువ్వు చెప్తుంటే మాకెంతో సంతోషమైంది, చాలా సంతోషం నాయన, నిన్ను చూసి మాకెంతో ఆనందం అయిపోయింది. బ్రహ్మ విద్య అర్హత నిత్యానిత్య వివేకం ఉన్న వాళ్ళకే కలుగుతుంది, నీకు ఆ వివేకం ఉంది, నువ్వు చాలా బాగా శివుని తపస్సు చేసుకొని ఆయనే కావాలని కోరుకుంటున్నావు మేము అని చెప్పి ఆయన వీరందరూ జయగీశ్వర మహర్షితో చెప్తారు. వీళ్ళందరూ దేవతలందరూ ఎందుకు వచ్చారు శివుడే ముందుకు రాకుండా అంటే, తపస్సు చేస్తున్న వాళ్ళు నిష్కామ స్థితిలో ఉన్నారా సకామ స్థితిలో ఉన్నారా తెలుసుకోవడానికి దేవతలు ముందు పరీక్షిస్తారంట, అందుకనే వీళ్ళందరూ వచ్చారు. ఈశ్వరుని పాద పద్మాలలో పారవశం చెందిన వాడివి నువ్వు నిష్కాముడివి, నిరంకుశుడివి. నీ దగ్గర మేము లోకాల గురించి సుఖాల గురించి వివరించి తప్పు చేశాము, స్వాత్మానందుడివి నువ్వు, నీకు ఇవన్నీ లవలేశములే అని చెప్పారు. ఉపనిషత్తులు ప్రతిపాదించే బ్రహ్మమే శివుడు, శివుడానికి అతీతమైనదే శివము. ఎవరు కేవలం వేదాంతముల ద్వారా తెలియబడతాడో, ముముక్షువులు మాత్రమే వారిని ధ్యానిస్తారో అతడే శివుడు. బుద్ధి సూక్ష్మమై విరాగమై ఎవరికైతే బుద్ధి సూక్ష్మంగా విరాగంగా ఉంటుందో వారే శివుని చూడగలరు. బ్రహ్మ విష్ణు రుద్రాంతమై మూలంగా ఉన్న బ్రహ్మమే శివుడు. అన్నిట్లో శివుడు ఉన్నాడు, సూర్యుల్లో శివుడు ఉన్నాడు, చంద్రుల్లో శివుడు ఉన్నాడు, కానీ శివుడు అని చెప్పి శివుడి గురించి వాళ్ళందరూ చెప్పారు. ఆయన ఎవరు చూడగలరు? బుద్ధి సూక్ష్మము, ఏకాగ్రతము, వీతరాగమై ఉన్న వాళ్ళే హృదయంలో చూడగలరు, ముందు తర్వాతే ఆయన చూడగలరు అని చెప్పి చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ చెప్పిన తర్వాత అప్పుడు నారదుల వారు వస్తారు. నారదుల వారు వచ్చి, నాయన నిన్ను చూసి నాకెంతో సంతోషమైంది, నేను ఇప్పుడు ఇక్కడి నుంచి శివుడి దగ్గరికి వెళ్తున్నాను, నిన్ను చూసి నీకు చెప్పి వద్దామని వచ్చాను అని చెప్పి, కాముని తగలబెట్టని వాడిని ధ్యానించే మనసు నిష్కామంగానే ఉంటుంది కదా అనే గొప్ప మాట చెప్పారు. కాముని తగలబెట్టిన వాడంటే ఎవరు, మన్మథుణ్ణి తగలబెట్టింది శివుడు. ఆయన ధ్యానించే నీ మనసు నిష్కామంగానే ఉంటుంది కదా అని చెప్పి నారదుల వారు అక్కడి నుంచి బయలుదేరారు. నమస్కారం. ఓం శ్రీ మాతే నమః. శ్రీ గురుభ్యో నమః.
కీర్తన గారు చక్కగా వివరించారు. ఇంకా మీరు దాంతో పాటు కొన్ని అంటే కొన్ని ఉదాహరణలు అలా కొంచెం కథ తగ్గించి అలాంటి తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. చక్కగా చెప్పారు మీరు. ఇంకొన్ని ఉదాహరణలు ఎట్లా అంటే ప్రాప్త కాముడు అన్న అట్లాంటి పదాలు వాడాలి. మనం వాడితే అప్పుడు మన విషయం అన్నది ఇంకా కొంచెం మనకు గురువు గారు చెప్పిన దానిలోకి వెళుతున్నట్టుగా ఉంటుందండి. చాలా బాగా చెప్పారు కీర్తన గారు, ధన్యవాదాలండి. ఇప్పుడు శిరీష చక్రవర్తి గారండి.
హరి ఓం అండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జైగేశవ్య మహాముని నిష్కామమైన శుద్ధమైన తపస్సుని ఆశీర్వదించి దేవతలు నిష్క్రమించిన తర్వాత నారదుడు విచ్చేసి దేవతలకు కూడా దొరకని సమాధి నిష్ఠ నీకు దొరికింది. అటువంటి నీ దివ్య తపస్సుని చూసి ధన్యత పొందటానికే దేవతలు వచ్చారు. ఇప్పుడు మేమంతా వెళ్ళి నీ తపస్సును గురించి శివునికి తెలుపుతాము అని చెప్పి ఆ నెపంతో శివుని దర్శనాన్ని కాంక్షిస్తూ అందరు దేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంటాడు. అప్పుడు వారి ప్రార్థనను మన్నించి శివుడు నేను జైగేశవ్యునికి త్వరలోనే దర్శనం ఇవ్వబోతున్నాను అని చెప్పగా ఎవరి నివాసాలకు వారు తరలి వెళ్ళిపోతారు. చుట్టూ మునులు అనేక రకాల మంత్రాలు చదువుతూ ఉండగా ప్రమథగణాలు అనేక రకాల వాద్యాలు మ్రోగించుచుండగా కొందరు ఛత్రచామరాదులు ధరించి ఉండగా ఒక శుభముహూర్తాన ఉమాదేవి, స్కందుడు, గణపతి, నంది అందరితో పాటు గంగను జటాజూటమును ధరించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుని యొక్క కరుణాపూరిత దృష్టి జైగేశవ్యుని మీద పడగానే శివుని స్తుతిస్తూ ఆయన ఒక అష్టకం చేస్తారు. పరమేశ్వరుని దర్శించి ఆ వాక్కుని విన్న ఆ దివ్యానుభూతితో జైగేశవ్యుడు ఇలా అన్నాడు. త్వమేవ దేవ దేవేశ పితా మాతా సఖా ప్రభుః, త్వమేవ సర్వ దేవేశ విశ్వేశ్వర మహేశ్వర, న జానే గిరిజా జానే త్వచ్చోద్యన్యం సురేశ్వర, తస్మాత్ ప్రసీద భగవన్ కరుణాసాగరావన, ప్రపన్నోస్మి పదద్వంద్వం నిర్ద్వంద్వం తే మహేశ్వర, భ్రాతరౌ స్కంద హేరంబౌ సఖాయో గణపా మమ, జగతాం జననీ గౌరీ జనిత్రీ మమ శాంకరీ, జగత్పితా త్వమేవేశ పితా మమ మహేశ్వర, నాణ్యం వరం వృణే దేవ త్వత్పాదాంబుజభక్తితః, సైవ ధర్మార్థకామాది మోక్షహేతుర్మమాధునా. ఇలా ఇక్కడ చాలా పెద్ద స్తుతి ఉంది. కాకపోతే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఏది కోరినా ఇవ్వగలిగే పరమేశ్వరుడే ఎదురుగా నిలబడి నీకేం కావాలి అని అడిగితే జైగేశవ్యుడు అనన్య భక్తినే కోరుకున్నాడు. నాణ్యం వరం వృణే దేవ త్వత్పాదాంబుజ భక్తితః, మీ పాదాల మీద అనన్య భక్తినే ఇవ్వమని కోరుకున్నాడు. స్వయం ఫలరూపత్వాత అని నారద భక్తి సూత్రాలలో చెప్పినట్లు భక్తి వల్ల ఏదో పొందటం కాదు, భక్తికి భక్తే ఫలం. సాధారణంగా భక్తి రెండు రకాలు. గౌణ భక్తి మనకు తెలిసిందే, నిత్యం చేసే సాధన, జపాలు, పూజలు అన్ని గౌణ భక్తికి సంబంధించినవి. ముఖ్య భక్తి అంటే ఇక్కడ ఏ కోరిక ఉండదు, ఇది ఉత్తమ శ్రేణి భక్తి. కేవలం మోక్షం, ఈశ్వర కృప, సాత్వికత ఇవే కోరికలుగా ఉంటూ క్రమంగా ఏకభక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి అనగా పరాభక్తిగా పరిణమిస్తుంది. అలా అనన్య భక్తి మాత్రమే కాక మరొక కోరికగా తాను ప్రతిష్ఠించిన ఈ శివలింగంలో శివుడు నిత్యం వసించాలి అని కోరుకున్నాడు. ఇక్కడ శివలింగ పూజా ఫలము, శివలింగ శివాలయ ప్రతిష్టా ఫలితము, శివలింగ వైభవము, శివాలయ జీర్ణోద్ధారణ ఫలము, శివార్చన బిల్వాలతో త్రికాలాలలో చేయటం వలన పొందే ఫలితము, ఇలా శివుడు అమ్మవారితో చెబుతూ నా భక్తుడైన వారు ఎక్కడ శివలింగం ప్రతిష్ఠించినా అక్కడ నేనుంటాను అని అన్నాడు. మనం కూడా ఆ భావనను, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. శివలింగంపై ఎప్పుడూ శిలా దృష్టి కూడదు. ఒక్క మంత్రం చెప్పి ఆవహిస్తే ఆ లింగం నందు శివుడు ఖచ్చితంగా ఉంటాడు. అలా జైగేశవ్యుని తపస్సునికి సంతోషించిన శివుడు ఇలా అన్నాడు. నువ్వు శివ ప్రేమ రసస్వరూపుడవు, కేవలం మోక్షకాంక్ష కలిగిన వాడువు, ఊర్ధ్వరేతస్కుడివి, నా అనుగ్రహానికి పాత్రుడవు. నా ఎడల నిష్కామ భక్తితో పాటు నీలోని మద, మాన, లోభ, మోహ సంస్కారాలన్నీ నశించిపోయాయి. నీ మనోవృత్తులు పూర్తిగా నాలో లీనమైపోయాయి. అందుకే శివానుభూతి పరిపూర్ణంగా లభించేటట్టుగా నువ్వు అడగని ఒక వరాన్ని కూడా నేను నీకు ఇవ్వదలుచుకున్నాను అని అమ్మవారితో, జైగీషవ్యుడు నీకు పుత్ర సమానుడు, నీ అనుగ్రహంతో అతను స్కందుడి ద్వారా నా రహస్య జ్ఞానం తెలుసుకునేటట్లు ఆశీర్వదించమని చెప్పి తిరిగి జైగీషవ్యుడికి స్కందాశ్రమానికి వెళ్ళమని చెప్పి సాంబుడు అంతర్ధానమయ్యాడు. జైగీషవ్యుడు స్కందాశ్రమానికి బయలుదేరుతుంటే అనేక మంది మహర్షులు, వారి భార్యలు కూడా అక్కడికి చేరుకుని ఆయన్ని అనుసరించి వెళ్లారు. స్కందాశ్రమం అనేది హిమాలయాలలో నీలాద్రి పర్వతం వద్ద సరస్వతి నదీ తీరంలో ఉంది. అక్కడ అనేక మంది దేవతలు, దేవసేనలు సంచరిస్తున్నారు. అనేక దివ్య వృక్షాలు ఉన్నాయి. అక్కడ నానారత్న విరాజిత భవనంలో సింహాసనంపై స్కందుడు బ్రహ్మణ్య రూపంలో, అంటే శిఖ, కుండలాలు, యజ్ఞోపవీతం ధరించి దర్శనమిచ్చాడు. స్కందుడు అందరికీ నమస్కరించి ఉచితాసనాలు చూపించి జైగీషవ్యుడిని గాఢ ఆలింగనం చేసుకుని శివుడు పార్వతీదేవికి ఉపదేశించినప్పుడు తాను అమ్మ అంకంపై కూర్చుని విన్న శివరహస్యాన్ని చెప్పటానికి ఉపక్రమించి ముందుగా గణపతిని స్మరించగా సకల గణములు వెంటరాగా గణేశుడు అక్కడికి చేరుకున్నాడు. ఇక్కడ శివరహస్యానికి ఉపోద్ఘాతంగా ధర్మం రెండు రకాలని, అవి పశు ధర్మములు, పతి ధర్మములు అని గురుగారు తెలియజేశారు. అవిద్యారూప వాసనాదులనే పాశంతో బంధింపబడిన మనం పశువులం. ఈ సంసారంలో బ్రతకటానికి ఉపకరించే ధర్మాలను పశు ధర్మాలు అంటారు. ఇవి సుఖ సాధనకు పనికి వచ్చే ధార్మిక ఉపాయాలు. ముక్తిహేతుభూతమైన ధర్మములు పతి ధర్మములు, అది చెప్పేదే శివరహస్యం. ఎవరి రహస్యాన్ని అయితే చెప్పబోతున్నాడో ఆ శివుని, అమ్మను ధ్యానించి స్తుతించాడు స్కందుడు. అప్పుడు అంబా సమేతంగా శివుడు ప్రత్యక్షమై స్కందుడు జైగీషవ్యుల తలలపై చేయి వేసి ప్రేమగా నిమిరి జైగీషవ్యుడి ద్వారా ఇక్కడ ఉన్న వారందరికీ తన రహస్యాన్ని చేయమని చెప్పగా జగజ్జనని అమ్మ కూడా అనుమతి ఇచ్చింది. వారిరువురిని ఆశీర్వదించి శివపార్వతులు అంతర్ధానమయ్యారు. అప్పుడు స్కందుడు ప్రారంభించి నందికేశ్వరుడు మొదలగు వారు కూడా లోపలికి రాలేని దివ్యమైన కైలాస అంతర్గృహ వర్ణన మొదలు పెడతాడు. అయితే ఇక్కడ మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పురాణాలలో లోక వర్ణనలు ఎక్కడ చేసినా మనం ధ్యాన దృష్టితో విని తాదాత్మ్యతను పొందగలగాలి. మనకు ధ్యానం నిలవాలి అంటే ఒక ఆలంబన కావాలి. అందుకే ఈ వర్ణన భావనతో మనం కైలాసయాత్ర చేయగలగాలి. భావనాగమ్య, భావనా మాత్ర సంతుష్ట అని అమ్మవారి నామాలలో చెప్పినట్లు మనం ఇలాంటి అలౌకికమైన, లోకాతీతమైన, దివ్యమైన ధామములను భావిస్తే అదే సద్భావన. అయితే లోకములు లేవు, లోకాతీతమైన బ్రహ్మం మాత్రమే ఉన్నాడు అనేది సరైన భావన కాదు. ఈ భూమి మనకెంత సత్యమో ఆ లోకాలలో ఉన్న వారికి అవి కూడా అంతే సత్యం. ఏ భక్తుడికి ఆ దేవతాలోకమే పరమపదం. సగుణ బ్రహ్మ ఉపాసనలో లోకాలనేవి ఉంటాయి. విష్ణు ఉపాసనలో వైకుంఠం, శివోపాసనలో కైలాసం, అమ్మ ఉపాసనలో మణిద్వీపం, సూర్య ఉపాసనలో సౌరలోకం, ఇవే సగుణ బ్రహ్మలోకములు. నపునరావృత్తంతే అని బ్రహ్మసూత్రాలు కూడా చెబుతున్నాయి. అక్కడికి చేరిన వారు సాలోక్యాది ముక్తులను అనుభవిస్తూ క్రమంగా ఆ దేవతానుగ్రహం చేత వాళ్ళు సంపూర్ణంగా ఈశ్వరుడిలో ఐక్యమై నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని, మోక్షాన్ని అక్కడ పొందుతారు. దీన్నే క్రమముక్తి అంటారు. నిర్గుణ బ్రహ్మోపాసన లోకాతీతం. అసలు ఇంకా చెప్పాలంటే లోకం అంటే ఒక స్థితి, ఒక ప్రదేశం కాదు. మనమందరం ఒక్క చోటనే ఉన్నా ఎవరి లోకంలో వాళ్ళు ఉంటాం కదా. అలాగే ధ్యానంలో కూర్చుని ఒక్కొక్క ఆవరణని ధ్యానించుకుంటూ వెళ్తూ ఉంటే ఆ అంతర్ముఖ దృష్టి ఏర్పడి ఆ స్థితిలో మన అందరం శివునితో తాదాత్మ్యం చెందవచ్చు. సర్వత్ర సర్వవ్యాపకుడై ఉన్నప్పటికీ లోకాన్ని అనుగ్రహించడానికి ఒక సాకార రూపం ధరిస్తాడు మహాదేవుడు. అలా సాకార రూపం ధరించినప్పుడు ఆయన ఉండే ఆవాసమే కైలాసం. అది లీలామయమైనటువంటిది. ప్రతి బ్రహ్మాండానికి మూలమైన చోటు ఈ కైలాసం. మహామేరువుకి దక్షిణం వైపు ఉంటుంది. మేరువు అంటే సర్వదేవతలకి, విశ్వానికి మూలమైన దివ్యశక్తులకి కేంద్రం. ఈ మేరువు భూమికి సంబంధించినది కాదు. వేదాలలో వర్ణించిన మేరు పర్వతం గురించి తెలుసుకోవాలి అంటే అది ఒక జ్యోతిర్విశేషం. సమస్త విశ్వం ఒకటైతే మూలమైన వెన్ను మేరువు, దాని కొన భాగం కైలాసం. దాని చుట్టూ గ్రహ నక్షత్రాదులు అన్ని సంచరిస్తూ ఉంటాయి. అందరు దేవతలు వీటినే ఆశ్రయించుకొని ఉంటారు. ఇందులో వివిధ ప్రాకారాలు ఉంటాయి. 700 కుల పర్వతాలు ప్రాకారాలుగా తెల్లని వెండి ముద్దల్లా కోట్ల చంద్రుల సమానమైన కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది కైలాసం. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మౌని విలస పూర్ణేంతు కాంతాంబుతై. తెలిసిందే కదా మనకి ఆ ధ్యాన శ్లోకం. అందులో చెప్పినట్లుగా ఈ కైలాసానికి మూలం ఆపాతాళమై ఆనభస్థలాంతమై అంత మన ఊహకి కూడా అందనంత ఇదిగా ఉంటుంది. సూర్యచంద్రులు కానీ అగ్ని నక్షత్రాలు కానీ అక్కర్లేని స్వయం ప్రకాశకమైన స్థలం సుధాసాగర మధ్యస్థమై ఉంటుంది. కైలాస వైభవాన్ని లవలేశం వర్ణించడానికి కూడా సహస్రాక్షుడైన సూర్యుడు చెప్పలేడట చూడలేడట సహస్ర వదనుడైన ఆదిశేషువు చెప్పలేడట. ఇక మనం ఎంత చెప్పుకున్నా కూడా అది ఒక భగవత్ అనుభూతి కోసం చెప్పుకోవటమే కానీ అదే సమగ్రం అనుకోవడానికి మాత్రం వీల్లేదు. కైలాసంలో శివుడు ఉండే అంతర్గృహం సప్త ప్రాకారాలకు అవతల ఉంది. ఇవతల వైపు అనేక రకాల దేవగణాలు ఉంటాయి. వారు అనేక శివార్చన పుణ్యఫలముల చేత అక్కడి వరకు చేరగలుగుతారు. జన్మలు తపస్సు చేసిన దేవతలు కూడా చేరలేని కైలాసాన్ని శ్రవణం ద్వారా భావన ద్వారా ఇప్పుడు మనం చేరగలుగుతున్నాం. ఆ సప్త ఆవరణలు క్లుప్తంగా చెప్తాను. మొదటిది రత్న ప్రాకారం. ప్రతి ఆవరణలో ఒక ప్రతి ప్రాకారము లో ఒక పర్వతం ఉంటుంది. రెండు రత్నమయాలే. మొదటిది రత్న ప్రాకారం, పద్మరాగ పర్వతం ఉంటుంది. రెండవది చంద్రకాంతమణి ప్రాకారం, హీరక పర్వతం ఉంటుంది. మూడవది ఇంద్రనీలమణి ప్రాకారం, అక్కడ ఇంద్రనీల పర్వతం ఉంటుంది. నాలుగవది హరిమణి ప్రాకారం, అక్కడ ప్రవణ పర్వతం ఉంటుంది. ఐదవది గోమేధిక ప్రాకారం, అక్కడ కురువిందమణి పర్వతం ఉంటుంది. ఆరవది పుష్యరాగ శిలా ప్రాకారం, అక్కడ ముత్యాల పర్వతం ఉంటుంది. ఏడవది వైఢూర్యమణిమయ ప్రాకారం, అక్కడ నవరత్న పర్వతం ఉంటుంది. ఇంతటి దివ్యమైన కైలాసాన్ని శివుడు తన మనశ్శక్తితో సృష్టించాడు. ఆ సప్త ప్రాకారాలు దాటిన తర్వాత లోపలి భాగంలో దివ్యమైన నవరత్న పర్వత ప్రాంతముల యందు అనేక రకాల మంటపాలు ఉన్నాయి. ఇన్ని మంటపాల మధ్యలో ఒకనొక ఎత్తైన గోపురాలు గల అద్భుతమైన మందిరం కూడా ఉంది. ఆ గోపురాలు ఎంత ఎత్తున ఉన్నాయంటే ఊహించి చెప్పడానికి కూడా శక్యం కాదు. ఆ గోపురాల మధ్యలో అనేక పతాకాల రెపరెపలతో శోభిల్లుతున్న అద్భుతమైన మందిరం ఉంది. అందులో ఒక గర్భగృహం, దాని మధ్యలో ఒక అద్భుతమైన దివ్యమైన లింగం ప్రకాశిస్తూ ఉంది. ఆ దివ్యలింగం చంద్రకాంతులు తెల్లని స్ఫటిక కాంతులతో విరాజిల్లుతూ ఉంది. మొత్తం బ్రహ్మాండంలోకెల్లా సర్వోత్కృష్టమైన లింగం అది. కైలాసంలో ఎన్నో లింగాలున్నా కూడా ఇది దాని మకుటం వంటిది. మణిపీఠం మీద ఒక పాము చుట్టుకుని ఉంటుంది. ఆ పాము తలపై రత్నాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ దివ్యలింగానికి సాక్షాత్ శివుడు అమ్మవారితో కలిసి అర్చన చేస్తూ ఉంటాడు. శివుడే మహాలింగం అయినప్పుడు మళ్ళీ తనే లింగాన్ని పూజించటం ఏమిటి అని జైగీషవ్యుడు అడిగాడు. సకులుడైన శివుడు ఆ లింగమునందు తన నిష్కళ స్వరూపమును తను ఆరాధిస్తున్నాడు. ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం మరింత దగ్గరగా ఆ మహాలింగ దర్శనం, ఆ మహాలింగారాధన విధానం మనకి శ్రీకోణ గారు తెలియజేస్తారు. సర్వం శ్రీ సాంబ శివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
శిరీష గారు చాలా బాగా చెప్పారు. మీరు గురువు గారు చెప్పిన ప్రతి విషయం దీనిలోకి తీసుకున్నారు. నాకు ఎంత బాగా నచ్చిందండి. తర్వాత మీరు మేరుమూలం ఆలంబన కోసం లోకాలని చెప్పారు కదా, అక్కడ గురువు గారు మనకి ఏం చేశారంటే దీని గురించి చెప్పారు. కఠోపనిషత్తు మంత్రం ఒకటి చెప్పారు చూసారు, నతత్ర సూర్యోపాతి. అది ఎందుకు చెప్పారనంటే అది వేదానికి సంబంధించింది కదా, అది అక్కడ మనకు కంపేర్ చేసి చెప్పారు. ఇది అసలుది మనం దీన్ని ఇది ఉపాసనలోకే అని చెప్పేసి చక్కగా చెప్పారండి గురువు గారు. అక్కడ ఏంటంటే జుల్లోకం అంటారు వేద మంత్రాలలో దీన్నే, మేరు పర్వతం దీన్ని ఈ లోకాలను కూడా వీటినన్నింటినీ జుల్లోకం కిందికి వస్తాయి. జుల్లోకము అంతరిక్షము భూమి అలా తీసుకుంటారన్నట్టు. ఆ జుల్లోకంలో మొత్తం ప్రకాశమే ఉంటుంది, చీకటి అన్నది ఉండదు అని మన మంత్రాలు చెప్తూ ఉంటాయండి. చాలా బాగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ. తర్వాత అండి శ్రీకోణ గారు. శ్రీకోణ గారు
సారీ, వినిపిస్తుందండి?
వినిపిస్తుందండి.
ఓకే అండి. అయితే మూడవ రోజు ప్రవచనంలో గురుగారు ఏం చెప్పారంటే మహాశివలింగాన్ని ఎందుకు అర్చించాలి అని, శివుడే ఎందుకు అర్చిస్తున్నారు అన్న ప్రశ్నకి సమాధానం చెప్తూ, స్కందుడు చెప్పే సమాధానం అని చెప్తూ, ఆ తర్వాత శివుడు ఏ విధంగా మహాలింగానికి అర్చన చేశారో చెప్పారు. ఆ అర్చన అయిపోయిన తర్వాత శివుడు ఆనంద తాండవం చేస్తారు. ఆ ఆనంద తాండవం వివరణ ఇచ్చారు. ఆ వివరణ అయిపోయిన తర్వాత మిగతా ప్రాకారాల్లో ఉండే గణాధ్యక్షులు ఏ విధంగా ఎటువంటి లింగాన్ని ఎటువంటి స్తుతులు చేస్తూ అర్చిస్తారో చెప్పారు. అవి అయిపోయిన తర్వాత శివుడు శివలింగార్చన చేసేటప్పుడు పంచముఖాలతో ఉన్న పంచబ్రహ్మలు అనే పంచముఖాలని ఏ విధంగా ధ్యానం చేస్తారో చెప్పారు. ఆ పంచబ్రహ్మ ప్రాకారాల గురించి కూడా ఈ మూడో రోజు చెప్పారండి. ఆ పంచబ్రహ్మల ప్రాకారాల్లో ఎవరెవరు ఏ ఏ దిశల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఎటువంటి స్తుతిని చేశారు అని చెప్పి, అది అయిపోయిన తర్వాత ముఖ్యమైన ప్రదేశం శివుడు ఉండే గృహం గురించి, అక్కడ వనాల గురించి ఎలా విహరించారు పార్వతీదేవితో కలిసి, ఆ విహారం గురించి, ఆ క్రీడ గురించి చెప్పి, శివుడు ప్రవచనం అయిపోయేటప్పుడు ఆఖరిలో ఏం చెప్పారంటే, శివుడు పార్వతీదేవికి కైలాసం నుంచి అన్ని ఏ ఏ భూమికల్లో భూమి మీద ఎక్కడెక్కడ శివుడు ప్రకటితం అయ్యారో అవన్నీ కూడా చెప్పారు. ఇందులో మనం ప్రతిదీ చూసుకుంటూ వెళ్తే అన్ని వివరించారంటే, ఏ ఏ గణాధ్యక్షులు ఎలా ఉంటారు, పంచబ్రహ్మలు ఎలా ఉంటారు అన్నీ వివరించారు. ఇందులో ఎవరి గురించి మనం విన్నా, వారు ఎలా ఉంటారు, ఏ విధంగా స్తుతిస్తున్నారు, ఎవరి గురించి విన్నా శివుడి గురించి విన్నట్టే. ఎందుకంటే కైలాసంలో ఉన్నదంతా శివ రూపాలు అవన్నీ. వారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారు శివుడికి భిన్నం కాదు. అందుకే వారి గురించి మనం విన్నప్పుడు ఒకసారి వారిని ధ్యానించుకుంటే శివుడిని ధ్యానించినట్టే. ఇప్పుడు ఇది మొదలు పెడతానండి. ముందు ప్రశ్న ఏమేశారంటే, మునులు సూత పౌరాణికుడిని అడుగుతున్నది ఏంటంటే, సర్వవ్యాపకుడైన ఆ శంకరుడు తన లింగాన్ని తానే అర్చించడం ఏంటి, ఇది ఆశ్చర్యంగా ఉన్నది అని అడిగారు. అడిగితే అప్పుడు శంకర భక్తుడైన జయగీశివుడు ఇదే విధంగా ప్రశ్నిస్తే, దేవసేనుడైన స్కందుడు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. నీకు ఇప్పుడు చెప్తాను నేను అని చెప్పారు. అది ఏంటంటే, శివుడు సర్వగోప్యమైన వాడు. శివుడే రహస్యం. అందరిలో ఉంటూ తనని తానే మరుగుపరుచుకుంటూ అన్నింటినీ నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి శివుడు సర్వగోప్యుడు, ధర్మాత్ముడు, అన్ని ధర్మాలకు మూలమైన వాడు శివుడు. అన్ని ధర్మాలు తానే. కార్యస్థిత అంటే సర్వకార్యములు తానై ఉన్నవాడు శివుడు. అటువంటి శివుడు లింగార్చన ఎందుకు చేశారంటే, లింగార్చన వల్ల జగత్తులో ఎవరైనా ముక్తి పొందగలరు అని చెప్పడానికి తన ముందు పూజించి చూపించారు శివుడు. శివలింగాన్ని వ్యక్తపరచాలి అంటే శివుడే చెయ్యాలి. అదేవిధంగా శివలింగాన్ని ఆరాధించాలంటే ముందు ఎలా చేయాలో తానే చెప్పాలి. కాబట్టి లింగార్చన విధానాన్ని చెప్పారు. ఇది లింగార్చన ఎంత ముఖ్యమైనది అంటే, అది ముక్తిని ఇవ్వగలదు. సంసార సాగరంలో మునిగిన వారిని ఉద్ధరించగలదు. అందుకుని శివుడే ముందు చేశారు. శివుడు ఏ విధంగా లింగాన్ని అర్చించారో వివరిస్తున్నారు. ఒకే శివుడు రెండు రూపములుగా కనిపిస్తున్నాడు. లీలగా సకల రూపాన్ని ధరిస్తూ తత్వంగా నిష్కల రూపంలో ఉంటాడు పరమేశ్వరుడు. ఈ పూజలో ఉన్నట్టు మర్మం ఏమిటంటే, లీలగా సకల రూపంతో తన తత్వాన్ని తానే అనుసంధానం చేసుకుంటూ ఉంటాడని చెప్పారు. ఎలాగైతే పూజలో న్యాసం చేసుకుంటారో అలాగే. న్యాసం అంటే ఏ దైవాన్ని దేవతని మనం ఉపాసిస్తున్నామో ఆ దేవతా తత్వం మనమే అయిపోవాలి. ఆ విధంగా శివుడు తనని తానే అర్చించుకున్నాడు. అర్చించుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు అర్చించుకున్నారు అంటే, ప్రాతకాలమందు, సంగమ కాలమందు, మధ్యాహ్న కాలమందు, ప్రదోష కాలమందు శివుడు అర్చన చేశారు. అర్చన చేసేటప్పుడు శివుడి దగ్గర ఎవరున్నారంటే నందికేశుడు, రుద్రకన్యలు ఏర్పాట్లు చేస్తూ గణములు ద్రవ్య అర్చనకు కావలసిన ద్రవ్యములు అందిస్తూ ఆయనకి సహకరించారు. ఇవి ఇవన్నీ ఎలా చేశారో మనం వింటే చాలు మన పాపాలు పోతాయని చెప్పారు గురుగారు. ఇక్కడ పరమేశ్వరుడు స్ఫటికంతో సమానంగా ప్రకాశిస్తూ ఒక కాసారంలో స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించి భస్మము రుద్రాక్షలు దాల్చి పంచాక్షర స్వరూపుడై పంచముఖ స్వరూపమైన శివలింగాన్ని అర్చన చేశారు. దానికి దివ్య ద్రవ్యములు, దివ్యమైనటువంటి గంగా జలములు అన్ని అక్కడున్న గణములు దివ్య గణాలు పేర్లు చెప్పారండి. ఇక్కడ ఒక ఐదు: రత్నగంగ, దేవగంగ, కైలాసగంగ, ఉగ్రగంగ, బ్రహ్మగంగ. ఇవి ఆ దివ్యమైన పర్వతాల్లో నాలుగు దిశల నుండి, ఊర్ధ దిశ నుండి వస్తుంటాయి ఈ గంగలు. ఇవి ఈ గణములు ఈ గంగని మనువు తాపినటువంటి స్వర్ణమయ కలశాల్లో తెచ్చి స్వామివారికి ఇస్తే అభిషేకాలు చేశారని చెప్పారు, అర్చించారు అవి అవి వాడి అని చెప్పారు. అవే కాకుండా ఆ ఉద్యానవనంలో ఉండే బిల్వాల్ని, కుసుమాల్ని, వాటిని కూడా వాడి అర్చన చేశారు. ఇవన్నీ చాలా శ్లోకాల్లో చెప్పారు ఎలా చేశారనేది. అది మనం ధ్యానిస్తే సరిపోతుంది. పరమేశ్వరుడు అన్ని దిక్కులు దర్శించే జ్యోతి స్వరూపుడు, అందుకే శివలింగం అన్ని దిక్కులు చూస్తూ ఊర్ధ దిశని కూడా దర్శిస్తుంది. శివలింగం సర్వతోముఖమైన జ్యోతి, ఐదు వైపులు దర్శించినప్పుడు ఐదు ముఖాలు ఉంటాయి శివలింగానికి. దాన్ని అవే పంచబ్రహ్మలు. పరమశివుడు తానే ఐదు ముఖాల్ని ధరిస్తున్నాడు పరమేశ్వరుడు. పంచముఖాల్ని ఇప్పుడు అర్చన చెప్పారు. అర్చన అయిపోయిన తర్వాత ధ్యానం చేశారు, ఐదు ముఖాల్ని ధ్యానం చేశారు. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క వేద స్వరూపం. ఐదే పంచలో ఉన్న అన్ని, అంటే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ప్రపంచం అన్ని ఇవే, మన అన్ని పంచే. మనలో ఉన్న ఈ ఐదు పంచతత్వాలు పనిచేస్తున్నాయంటే దానికి కారణం ఈ పంచముఖాలు. ఈ ఐదు ముఖాలు తలుచుకునే వాళ్ళకి అవి శుభాలని శుభకరమై క్షేమకరమై శివతత్వాన్ని శివతత్వంతో తరింప చేస్తాయని చెప్పారు గురుగారు. ఆ తర్వాత ఈ పంచముఖాల నుండి ఏ పంచాక్షరి మంత్రము, ఈ పంచముఖాల నుండే పంచాక్షరి మంత్రం వెలువడైంది. ఈ పంచాక్షరియే సమిష్టి ఓంకారం అని చెప్పారు. కనుక ప్రణవ స్వరూపం, ప్రపంచ స్వరూపం, ప్రపంచాన్ని నడిపే పరమేశ్వర స్వరూపం ఈ పంచముఖాలు. ఒక్కొక్క ముఖాన్ని ధ్యానిస్తే మనల్ని రక్షిస్తుంది. ఈ పంచముఖాల పేర్లు అవి ఎటువైపు అంటే ఏ దిశగా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. మొదటిది సజ్జోజాత ముఖం, అది పశ్చిమ ముఖం. అది తెల్లనిది, మల్లెపువ్వు వలె, మంచు కొండ వలె, వెన్నెల వలె, ఆవు పాలు వలె తెల్లగా ఉంటుంది. అది మూడు కళ్ళతో ఉంటుంది, భస్మం ధరించి ఉంటుంది, దేవతలచే ఆరాధించబడుతుంది. ఇక్కడ ఒక్కొక్క ముఖం చెప్పినప్పుడు ఆ ముఖాన్ని ఎవరు ఆరాధిస్తారో కూడా చెప్పారు. ఇది ఋగ్వేద స్వరూపమైన ముఖం. ఋగ్వేదాన్ని ఉదయింపచేస్తున్న పంచముఖానికి నమస్కారం అని చెప్పారు. తర్వాత రెండోది వామదేవ ముఖం. ఇది ఎర్రని కాంతులతో, ఎర్రని పెదవులతో, నల్లని కురులు కలిగిన వామదేవుడికి నమస్కారం అని చెప్పారు. ఇది వామదేవ ముఖం యజుర్వేద స్వరూపం. తర్వాత తత్పురుష ముఖం. ఈ తత్పురుష ముఖానికి నమస్కారం. ఇది సామవేద స్వరూపమైనది. ఆ తర్వాత ఇంకొక నాలుగవ ముఖం అఘోర ముఖం. ఇది దక్షిణం వైపు ఉంటుంది, దక్షిణ ముఖం. ఇది అథర్వణ వేద స్వరూపం. ఆ తర్వాత పంచమ ముఖము అవ్యక్త ముఖం, వ్యక్తావ్యక్త ముఖం. అదేంటంటే ఇది శుద్ధ సత్వముఖం. ఇది ఆకాశ తత్వాన్ని తెలియజేస్తుంది. ఓంకార ప్రణవ మంత్రాలకి మూలమైనటువంటిది. ఇటువంటి ఈశా ఇది ఈశాన్య దిశలో ఉంటుంది పంచమ ముఖం, అటువంటి ముఖానికి నమస్కారం అని చెప్పారు. తర్వాత ఎవరైతే ఈ ఐదు ముఖాల్ని ధ్యానం చేస్తారో ఇహ జీవితం హాయిగా ఉంటుంది, అంత్యమనందు దివ్యమైన విమానాల్లో శివపదం చేరుకుని శంకర గణాలతో ఆడుకుంటారు అని చెప్పారు. ఈ ఐదు ముఖాలకి శివుడు అభిషేకం చేశారు. ఎటువంటి కామధేనువుల క్షీరాలతో పంచామృత అభిషేకం, ఇక్షురాషాభిషేకం, మధుర రసాభిషేకం అని వివిధ అభిషేకాలు శుద్ధ జలములతో అది అభిషేకం చేశారు. ఈ అభిషేకం అయిన తర్వాత శివుడు శివరహస్యాలు కొన్ని చెప్పారు పార్వతీదేవితో. ఏంటంటే పూజ అయిపోయింది, ఇప్పుడు ఈ పూజకి తత్వం చెప్పారు, ఆ తత్వంలో శివరహస్యాలు ఉన్నాయి. ఏంటంటే శివుడు అమ్మవారితో చెప్తున్నారు, ఇప్పుడు అలింగుడనైన నేను లింగాన్ని అర్చన చేశాను. లింగానికి సాధారణ అర్థం గుర్తు, కానీ తత్వార్థం ఏంటంటే సర్వ జగత్తు అందు లీనమైన వాడను, సర్వ జగత్తు తనలో లీనం చేసుకున్న వాడనని అని అర్థం. ఈ లింగ ఆరాధన వల్ల నన్ను నేనే పరిచింతన చేస్తున్నాను అని చెప్పారు. ఇది శివరహస్యం అని చెప్పారు శివుడు. ఇందులో ముఖ్యమైన ఏమిటంటే, నాకు భిన్నంగా జగత్తులో ఏదీ లేదు, ఎన్ని జీవులున్నా ఈశ్వరుడికి అతీతం కాదు, భిన్నంగా ఏవీ లేవు అని చెప్పారు. అది జగత్తంతా నా సంకల్పం ద్వారానే ఏర్పడింది, ఒక్క నేనే ఈ జగత్తంతా ఉన్నాను, అనేక విధములుగా ఉన్నాను, ఆనంద స్వరూపుణ్ణి. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, నేను ఆనంద స్వరూపుణ్ణి, సృష్టిలో తెలుసుకోవలసింది ఇదే, తెలివి ఇదే, ఇదే శివరహస్యం. తెలివి వేరు బ్రహ్మం వేరు కాదు, శివోహం అనే అర్థం ఈ స్థితికి తెలుసుకోవలసింది ఇదే అని చెప్పారు. ఆ తర్వాత నేను భూమ అని చెప్పారు, అంటే అతి విస్తారమైన ఆనంద స్వరూపుడు నేను అని చెప్పారు. నేను స్థూలము కాదు, సూక్ష్మము కాదు, ఆకాశం కన్నా సూక్ష్మమైన వాడిని, విశ్వం అంతా ఉన్నాను నేను. ఇది కూడా శివరహస్యం, మనం తెలుసుకోవాల్సింది ఇదే శుద్ధతత్వం, ఇదే శివరహస్యం, ఇదే చిదంబర రహస్యం అని కూడా చెప్పారు గురుగారు. ఇప్పుడు జరిగిన ఈ పూజ అంతటికి తత్వం ఇదే అని శివుడు పార్వతీదేవికి చెప్పినది విషయం సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. తర్వాత పూజ అయిపోయాక మౌనం వహించి స్వామి పార్వతీదేవి వైపు చూసి ధ్యానంలోకి వెళ్ళి ఆనందంతో మహామండపం పైన శివుడు నాట్యం ప్రారంభించారు. ఆనందంతో ఆనందమే తన స్వరూపమైన శివుడు నాట్యం చేశారు. ఆ నాట్య వర్ణన ఆనంద తాండవ వర్ణన. అందులో ముఖ్యమైనవి ఏంటంటే, ఆ నాట్యం శివుడు మొదలు పెట్టగానే అందరూ వారు సర్దుకున్నారు. ఢుండి గణపతి శంఖం మోగించారు. తర్వాత దివ్యమైన నాట్యం అని చెప్పారు ఇది. శివుడు ఒక్క శివుడు ఆ నాట్యం చేస్తున్నప్పుడు మనం ధ్యానించాల్సింది ఏంటంటే, ఆ ఎలా చేస్తున్నారు స్వామి నాట్యం. ఆ ఆనంద తాండవంలో శివుడు ఒక పురుల దండ మెడలో శివుడు పురుల దండ ఊగుతున్నట్టుగా చెప్పారు. అవి బ్రహ్మ కపాలలు దండగా ధరించిన శివుడు. తర్వాత ఆ శివుడి యొక్క తెల్లని కాంతులతో ఆ ప్రదేశం అంతా ప్రకాశించింది అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ శివరహస్య తత్వం ఇంకోటి చెప్పారు పార్వతీదేవికి. ఏం చెప్పారంటే, ఇక్కడంతా నేను పూజించాను అనుకుంటున్నారు, కానీ ఇక్కడ త్రిపుటి లేదు, అంటే పూజించేవాడు, పూజించబడేది, పూజ అని మూడు లేవు అని తత్కేవలోహం శివాహ అని శివుడు చెప్పారు పార్వతీదేవితో. పైగా పార్వతీదేవి అప్పుడు శివుడిని అడిగారు, ఏంటంటే ఇది ఎవరు గ్రహించలేరు అన్నారు, ఇది దేవతలు తెలుసుకోలేరు, నేను తెలుసుకోలేను, మీరు కూడా తెలుసుకోలేరు అని అన్నారు. దాని అర్థం ఏంటి అంటే, అప్పుడు చెప్పారు శివుడు, ఇది ఏకత్వ స్థితి. ఏకత్వ స్థితిలో చేయడం తెలియబడడం ఉండదు. ఆ స్థితిలో ఎవరు ఆ స్థితిని ఎవరు వ్యక్తపరచలేరు, తెలివే నేను అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఈ అర్చనకి తత్వము తెలుసుకోవడం ఎందుకు అవసరం అంటే, నా పాదములు పూజించని వాడు ఎన్ని పూజలు చేసినా పరమాత్మ తత్వము పొందలేరు. ఈ ఏకతత్వం, ఈ స్థిరమైన తత్వం గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. అంతవరకు నాట్యం చేసిన శివుడు స్థానం అవుతారు. అంతర్ముఖంగా ఉన్నప్పుడు స్థానువు ఆనందం వ్యక్తం పరిచినప్పుడు శివుడు నర్తకుడుగా ఉంటారు. ఇదే శివతత్వం, ఇదే మనం ఇదే శివతత్వం అని చెప్పారు. అంతర్గృహం, అందులో స్వామి యొక్క గర్భగృహం తెలుసుకున్నాం. స్వామి సౌధం ద్వారం నుండి సప్త ప్రాకారాల వరకు కొన్ని ప్రాకారాలు చెప్పారు. ఈ ప్రాకారాలు ధ్యానం ఎవరు చేస్తారో వాళ్లకు శివ అనుగ్రహం లభిస్తుంది. కైలాసంలో ఏ ఆవరణ గమనించినా అన్ని శివరూపములే. ఇప్పుడు ఘనాధ్యక్ష ప్రాకారాలు చెప్పారు. ఘనాధ్యక్ష ప్రాకారాల్లో ముఖ్యమైన కొంతమంది ఘనాధ్యక్షుల పేర్లు చెప్పారు. మొదటి వారు నందీశ్వరుడు. నందీశ్వరుడు అన్ని గణాలకు అధ్యక్షుడు. ఆయన బంగారు బెత్తం పట్టుకుని ఉంటాడు. నవరత్నాలు పొదిగిన ఉన్న స్వర్ణ కిరీటం పెట్టుకుని ఉంటారు. తెల్లని వస్త్రాలు ధరిస్తారు. శివుడిలాగే ఉంటారు, ఎందుకంటే ఇక్కడ అందరూ సారూప్య స్థితిలో ఉంటారు కాబట్టి. ఈ నందీశ్వరుడు అర్చించే పూజించే శివలింగం నందికేశ్వరుడిని పూజిస్తారు. ఈయనకి నాలుగు చేతులు, మూడు కళ్ళు, చంద్రకళ, జటాజూటం, ముత్యాల మాల వేసుకుని ఉంటారు ఈ నందీశ్వరుడు. ఈయన సుయసాపతి. ఈయన నాగులు, రుద్రులు ఆయన్ని కొలుచుకుంటారు నందీశ్వరుడు. ఆ తర్వాత ఈయన కొలుచుకుంటారు. నందీశ్వరుడు శివుణ్ణి ఏ విధంగా స్తోత్రం చేస్తారు అంటే, నా మనస్సు అనేటి పంకజం నందు నివసించేవాడ శివ నీకు నమస్కారం అని స్తుతిస్తారు. తర్వాత నందీశ్వరుడు అయిపోయిన తర్వాత ఆగ్నేయం వైపు సుఖేశుడు ఉంటారు. ఆయన సుఖేశ్వర లింగానికి పూజిస్తారు. ఆయన ఏంటంటే ఏ విధంగా శివుణ్ణి స్తుతిస్తారు అంటే, పంచకేశాలకి అతీతమైన ఓ శంభో వ్యోమకేశ, కాశీపుర నివాస మహేష, నీకు నమస్కారం అని స్తుతిస్తూ ఉంటారు. తర్వాత దక్షిణంలో రెండు పర్వతాల గురించి చెప్పారు. అవి నీల పర్వతం, మందర పర్వతం ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత చండికేశ్వరుడికి పూజ చేస్తారు. ఈయన మెరుపు తీగ వంటి జడలతో ఉంటారు. పూర్ణ చంద్ర కళలతో, విభూతితో ఉంటారు. శివుడు పాద పద్మాలను ధ్యానిస్తూ ఉంటారు. ఈయన్ని కొలుచుకునేవారు కిన్నెర్లు, కింపురుషులు ఉంటారు. ఎలాగైతే నందీశ్వరుని దేవతలు కొలుచుకుంటూ ఉంటారో, అలాగే ఈ చండికేశ్వరుణ్ణి కిన్నెర్లు, కింపురుషులు కొలుచుకుంటూ ఉంటారు. ఈయన శివుడికి ఏ విధంగా స్తుతి చేస్తారంటే, ఓ బ్రహ్మ కపాలముని మాలగా, ఓ బ్రహ్మ కపాలముని మాలగా ధరించేవాడ అని స్తుతిస్తారు శివుణ్ణి. తర్వాత నైరుతి దిశగా భానుడు అనే గణాధ్యక్షుడు ఉంటారు, గణముల్లో ఒకరు. ఆయన బాణేశ్వరుడు అని శివుణ్ణి కొలుచుకుంటారు. ఆయన స్తుతి ఏమని స్తుతిస్తారంటే, హరిని బాణంగా చేసి దాల్చిన చెయ్యగలవాడ, ఓ శివానికి నమస్కారం అని స్తుతిస్తారు. తర్వాత పడమర పక్కన శుంగి అనే గణాధ్యక్షులు ఉంటారు. ఆయన్ని కొలుచుకునే వాళ్ళు సర్పాలన్నీ కొలుచుకుంటాయి. ఇవన్నీ మహాసర్ప దేవతలు. వాటి పేర్లు కొన్ని ఉన్నాయి: వాసుకి, శంఖపాల, కంబాల, శేషహస్త అని కొన్ని ఉన్నాయి. ఇవేంటంటే శివధ్యానం వల్ల, ఇవన్నీ శివుడు ఆభరణాలుగా ధరించే ధరిస్తారు. ఈ పడమర ప్రాకారంలో ఇక్కడ ఈ శృంగి గణాధ్యక్షుడు కొలిచే శివుడి పేరు, శివలింగం పేరు భృంగేశ్వరుడు. ఈయన శివుడిని ఏ విధంగా స్తుతిస్తాడంటే, భృంగేశ్వరుడు అయిన నిన్ను, భృంగినైన నేను నీకు నమస్కరిస్తున్నా. నీ పాద పద్మములు నా మనస్సు నీ పాద పద్మములు నా మనస్సు అందుండుగాక అని చెప్పి నమస్కరిస్తారు. అలాగే వాయువ్యంలో రితి అనే వారు ఉంటారు. ఆయన రితీశ్వరుడు అనే శివుణ్ణి ధ్యానిస్తారు. అలాగే ఉత్తర దిశలో కాలాగ్ని రుద్రుడు అని ఉంటారు. ఆయన కాలాగ్ని రుద్రేశ్వరుడు అనే శివుడిని ప్రార్థిస్తారు. ఆయన ఏమని స్తుతిస్తారంటే, బ్రహ్మానంద నాద అని స్తుతిస్తారు శివుడిని. ఆ విధంగా పిలిచి స్తుతిస్తారు. ఆ తర్వాత ఈశాన్య దిశలో వీరభద్రుడు ఉంటారు. వీరభద్రుడు శివుడికి శివుడికి భిన్నం, ఈయన కూడా శివుడికి భిన్నం కాదు. ఈయనే కాదు, అక్కడ ఉన్న వారందరూ శివుడికి భిన్నం కాదని చెప్పారు. వీరభద్రుడు ఏ విధంగా స్తుతిస్తారంటే, క్షయద్వీర, ఆశలు లేని వాళ్ళని చూసి తృప్తి పడేవాడా, నువ్వే భద్రుడువు, నువ్వే అభద్రుడివి. సత్పురుషులకు భద్రం కలిగించేవాడివి నువ్వే, అసత్పురుషులకు అబద్ధత కూడా నువ్వే కలిగిస్తావు అని వీరభద్రుడు నమస్కరిస్తారు. ఎవరైతే ఈ గణాధ్యక్షాల్లో ప్రాకారంలో ఈ గణాధ్యక్షుల ప్రాకారాల గురించి వింటారో వారు శంకర గణాల్లో ఒకళ్ళు అవుతారు అని చెప్పారు. ఈ తర్వాత పంచబ్రహ్మ ప్రాకారాల గురించి చెప్పారు. పంచబ్రహ్మ ప్రాకారాలు అంటే, ఇందాక మనం లింగానికి పంచముఖాలు ఉంటాయని చెప్పాం కదా, దానికి సంబంధించే పురుషులు కూడా ఉంటారు, వాళ్ళని పంచబ్రహ్మలు అంటారు. వాళ్ళు కూడా ఇప్పుడైతే ఈ గణాధ్యక్షులు ఎలాగా ఒక్కొక్క శివలింగాన్ని పెట్టుకుని స్తుతించారో ఆ విధంగానే స్తుతించారు. అందులో పేర్లు చెప్తాను. మొదటి వాళ్ళు తత్పురుషుడు. ఆయన తత్పురుషుడు మహాలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఏమని అంటారంటే, కీనాశ నాశక నాశ అని స్తుతిస్తారు. అంటే ఏంటంటే, యముడిని నశింప చేసిన ఈ స్వామిని, ఓ స్వామి నా భయాన్ని నశింప చెయ్యి, సంసార సాగరానికి ఒడ్డుగా ఉన్న హే పురారే, నాకు యమ భయాన్ని తొలగించు అని స్తుతిస్తూ శివారాధన చేస్తారు. అదేవిధంగా ఇంద్రనీలమణుల కాంతులతో ప్రకాశిస్తూ అఘోరుడు ఉంటారు. అఘోరుడు ఏంటంటే, ఏమని స్తుతిస్తారంటే, సర్పాలను ఆభరణాలుగా ధరించిన ఓ శివ నీకు నమస్కారం అని స్తుతిస్తారు. ఇంకా మిగతా వాళ్ళ పేర్లు, పరమడ దిశలో సజ్జోజాతుడు, సజ్జోజాత ముఖమ్మ అని అనుకున్నాం కదా, ఆయన తెల్లని వాడు. ఆయన ఏమైనా విధంగా స్తుతిస్తాడంటే శివుణ్ణి, నా చిత్త తీరంలో విహరించే స్వామి నీకు నమస్కారం అని దండం పెట్టుకుంటారు ఆయన. తర్వాత వామదేవుడు, వామదేవం ఆయన స్తుతిస్తారు. ఏమనంటే, వామదేవం అనే సామం చేత స్తుతించబడే స్వామి నీకు నమస్కారం అని ఆయన కొలుచుకుంటాడు. తదనంతరం ఇవన్నీ అయిన తర్వాత ఉన్నతమైన ప్రాంతమందు అంతరిక్షంలో రుద్రులతో కొలవబడే కొండపైన, అక్కడ శివుని వలె దివ్యమైన అలంకారాలతో ఖడ్గంతో ప్రకాశిస్తున్న వాడైన ఈశానుడైన ఈశానలింగాన్ని కొలుచుకుంటాడు ఆయన. ఆయన ఏమని ఆయన రమ్యమైన స్తోత్రాలతో శివుని స్తుతిస్తారు. ఈ పంచబ్రహ్మ ప్రాకారాలు విన్నా ధ్యానించిన శుభములు కలుగుతాయని గురుగారు ఇక్కడ చెప్పారు. ఆఖరిది ఇవి అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి శివుడిని ఏ విధంగా స్తుతించారంటే, మనసుకి, మాటకి, చక్షువులకి, ఇంద్రియాలకి అందనివి శివుని చరిత్రలు. సర్వము తన ఆధీనంలో ఉన్న శివుడు గుణాలు ఏమీ లేనప్పటికీ సగుణుడుగా కనిపిస్తూ సాకారుడుగా నిరాకారుడుగా తనదైన విచిత్ర శైలిలో ఈ జగత్తునంతటినే నడిపిస్తున్న శివుడికి నమస్కారం అని సుబ్రహ్మణ్య స్వామి స్తుతి చేస్తారు. ఆ తర్వాత ఆఖరి కైలాసం యొక్క సౌధం. ఇది చాలా ముఖ్యమైనది, దీన్ని సారభూతమైనది అని చెప్పారు. ఇందులో ఏంటంటే, స్ఫటికలింగంతో ఇందులో ఉద్యానవనాల గురించి చెప్పారు. కల్పవృక్షాలు ఉంటాయి, ఇది ముఖ్యమైనది, శివుడు నివసించేది ఇక్కడ ఉద్యానవనాలు ఉంటాయి. తర్వాత కల్పవృక్షాలు ఉంటాయి, వాటి పేర్లు మందార, పారిజాత అని కొన్ని చెప్పారు, కొన్ని జాతుల కల్పవృక్షాలు చెప్పారు. ఇవన్నీ ఉంటాయి. ఆ కల్పవృక్షాల నుంచి వచ్చే గాలులు ఒక్కసారి పీలిస్తే కలిగే ఆనందం ఎటువంటిదంటే, ఇంద్రాది లోకంలో ఉన్న ఆనందాల కన్నా తక్కువని చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఉండే పక్షుల గురించి చెప్పారు. ఇక్కడ శివపార్వతులు ఒక క్రీడా వైభవం వివరించారు, ఎలా విహరిస్తారు అని చెప్పారు. తర్వాత అక్కడ పక్షులు శివ, శంకర, పాహి అని పిలుస్తాయి, స్తుతిస్తాయి అంట శివుడిని. అక్కడ మహాసౌధం మీద సింహాసనం మీద ఉంటూ విహరిస్తూ ఉంటారు శివపార్వతులు. అక్కడి నుంచి మేరు పర్వతంని విల్లు, అక్కడ పార్వతీదేవికి సంతోషం కలిగించేవన్నీ చేయిస్తూ ఉంటారంట స్వామి. మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకున్న పరమేశ్వరుడికి నమస్కారం అని చెప్తారు. ఈ అధ్యాయాన్ని ముగిస్తారు. ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత ఆఖరిది ఏంటంటే శివుడు పార్వతీదేవికి చెప్తారు ఏవే భూమికలు ఉన్నాయి. ఆ భూమికలు అన్ని అంటే భూమి మీద ఎక్కడెక్కడ ఏవేవి దివ్య భూమికలు ఎక్కడెక్కడ స్వామి ఉన్నారో చెప్తారు. ఆ పేర్లు నేను చదివేస్తాను ఒకసారి. గంగ ఒకటి, కాశీ ఒకటి. కాశీ గురించి చెప్పినప్పుడు కొంచెం వివరించారు ఏంటంటే కాశీలో కోట్ల కొద్ది లింగాలతో కాశీ కోట్ల కొద్ది లింగాలతో ప్రకాశిస్తూ ధనువాకారంలో ఉంటుంది. అది భూమికి కొంచెం పైకి ఉంటుంది అని చెప్పారు. అక్కడ పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా శివుడు విశ్వేశ్వరుడుగా ఉంటారు అని శివుడు పార్వతీదేవితో చెప్తున్నారు. అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు. ఆ తర్వాత హిమాలయాల కిందన హరిద్వారము, ఆ పైన కేదారము, తర్వాత గంగా యమున కలిసిన చోట ప్రయాగ ఉంది, తర్వాత వైష్ణవ క్షేత్రం ఉంది, బద్రీ క్షేత్రం కూడా నాస్థానమే అని చెప్పారు శివుడు. నైమిషారణ్యంలో ఉన్న చిత్రకూటము, ద్వాదశ లింగాలు, శ్రీశైల మల్లికార్జునుడు, నర్మదా నది, సోనా నదిని చూపించారు. తర్వాత గోకర్ణం, అరుణాచలం, కాంచీపురం, శేషాచలం, సహ్యాద్రి, కావేరీ నదీ తీరం, జంబులింగం, కుంభేశ్వర లింగం, మయూర లింగం, తర్వాత సుందరేశ్వర లింగం, రామేశ్వరం, మధురుల భూమి అందు నేను ప్రకటించుకున్నాను అని చెప్పారు. ఇవన్నీ ఈ పేర్లు కూడా ఎవరైతే వింటారో తక్షణమే వారి పాపాలు పోతాయని చెప్పారు. శివుడు సర్వగతుడైనప్పటికీ ఈ క్షేత్రాల్లో ప్రకటితమై ఉన్నారని చెప్పారు. ఇదే అసలైన శివరహస్యం అని కూడా చెప్పారు. అంటే శివుడు అంతటా ఉన్నా కూడా ఈ క్షేత్రాల్లో ముఖ్యంగా ఉన్నారని పార్వతీదేవితో శివుడు చెప్తున్న ఈ విషయాన్ని శివరహస్యం కింద చెప్పారు. అంతే, థ్యాంక్ యూ సో మచ్.
శ్రీకొన గారు, మీకు పెద్ద సబ్జెక్ట్ వచ్చింది అది నేను గమనిస్తున్నాను. బాగానే అర్థం చేసుకున్నారు, మంచిగా అర్థం చేసుకున్న విషయాలన్నీ చెప్పగలిగారు. కానీ టైం మీరు సంక్షిప్తం చేయడంలో కొంచెం నేర్చుకోవాలండి, ఎలా సంక్షిప్తం చేయాలన్నది బాగా చెప్పారు. తర్వాత మీరు పంచముఖావది, అందులో శివరహస్యంలోని శ్లోకాలతోటి మొత్తం అదే తత్వాలతోటి శ్లోకాలతోటి శివజ్ఞానం అని ఒక బుక్ పబ్లిష్ చేశారండి గురువు గారిని, అందులో మీకు అన్ని దొరుకుతాయి. ఈ శ్లోకాలు సేమ్ శ్లోకాలు ఉన్నాయండి అందులో, అది మనం రెఫర్ చేసుకోవచ్చు శివజ్ఞానం పుస్తకం. తర్వాత నటరాజ తత్వం బాగానే చెప్పారు మీరు. ఇంకా ఈ గణాధ్యక్షుల ప్రాకారాలు ఇవన్నీ చెప్పారు. ఇంకా సంక్షిప్తం చేయడంలోనే మీకు ఇంకా ప్రాక్టీస్ కావాలండి. చాలా బాగా చెప్పారు శ్రీకొండ గారు, టైం ఎక్కువ తీసుకున్నారు కానీ చక్కగా చెప్పారు. తర్వాత వ్యక్తం మనకు విద్యా గారు అండి. విద్యా గారు,
శ్రీ కైలాసనాథాయ నమ శివాయ. ఇక్కడికి వచ్చిన శివస్వరూపులందరికీ నమస్కారం. నాలుగో రోజు ప్రవచనంలో గురువు గారు చెప్పిన అంశాలు, ముఖ్యంగా ఈశ్వరీదేవి సంవాదం, మన జీవగతులు, తర్వాత గణాధ్యక్షుల ఆలయాలు, వారు పూజించే ఈశ్వరుల పేర్లు, శివధర్మాలు, తర్వాత అమ్మ ప్రశ్నలు, అమ్మ యొక్క తపస్సు, ఇవి ఈ నాలుగో రోజులో గురువుగారు మనకి చెప్పారండి. సో ఇక్కడ మొదలవుతుంది కైలాస వర్ణన్ అంతా అయ్యాక అమ్మవారు ఒక ప్రశ్న వేశారట శివయ్యను. అది కూడా అంటే అది కూడా ఎందుకు వేశారంటే మనకి సమాచారం కోసం మాత్రమే, ఆవిడికి తెలియక కాదు మనకి తెలియడం కోసం. ఇది చాలా మనం ముందర ఎక్కువగా స్ట్రెస్ చేశారు గురుగారు. ఇక్కడ అనేక దేవతలని మీరు పరిచయం చేశారు, కొంతమంది సూర్యమండల నుంచి ఛేదించుకుని వస్తున్నారు, కొంతమంది సోమమండలము చంద్రమండలము అదే సోమమండలం చంద్రమండలం నుంచి వస్తున్నారు, ప్రవేశిస్తున్నారు, కాంతి మార్గం నుంచి ధూమ మార్గం నుంచి జీవులు వెళ్తున్నారు, వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటూ అడిగారు. అప్పుడు శివయ్య మనకి ముఖ్యంగా మన ఇక్కడ జీవగతులు ఇక్కడ చెప్పబడుతోందనమాట. అక్కడ ఏమంటున్నారు అంటే జీవగతి అంటే ఏంటంటే మనతో మనం అర్థం చేసుకోవాలి, ఎవరైతే వారి వారి సాధనలో బట్టి కర్మలను అనుసరించి వచ్చే పరిస్థితులే జీవగతులు గతులు అంటారనమాట. పుణ్యాత్మలు స్వర్గాలకు వెళ్తారు, నరలోకాలకి పాపాత్ములు. తర్వాత వారు అమ్మవారిని చూసి వికసించిన పద్మం కలిగిన పార్వతి, నల్ల కలువల కళ్ళతో ఉన్న పార్వతి అని సంబోధిస్తూ, వేదాంత మార్గంలోను అంటే బ్రహ్మ విచార మార్గంలో ఉండి ఉన్నవారు సూర్యమండలాన్ని ఛేదించి వెడుతున్నారు. వీరు ఉపాసనలు చేసి గురువదనంతో సప్త విచారం చేస్తూ సమంతమో ఆచరిస్తూ శుద్ధంగా ఉంటూ సూర్యమండలాన్ని ఛేదించి బ్రహ్మలోకాన్ని చేరుతారు, కల్పాంతం వరకు ఉంటారు. సగుణ లోకం జ్యోతిర్మయ మార్గంలో ఉన్నవాళ్ళు వీరంతా. తర్వాత కర్మల కోసం యాగాలు చేసిన వాళ్ళు వాళ్ళు సకామగంగా యజ్ఞాలు చేస్తే ధూమ మార్గమును చంద్రలోకానికి వెళ్తారు. అలాంటి లోకాలకు వెళ్ళి పుణ్యం క్షయం అయ్యాక మళ్ళీ భూమి దిక్కు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు వర్షం ఆధారం చేసుకుని బీజం ద్వారా ఒక స్త్రీ గర్భంలో జాల్చి ఒక ఉత్తమ స్త్రీ గర్భంతో ఉత్తమ జన్మ పొందుతారట. లోకాలు ఇవి వీటి గురించి అమ్మవారికి అయ్య చెప్పారనమాట. ఈ భయంకరమైన లోకాలు నరలోకంకి వెళ్ళే వారు కనిపించారు. వీరు పాపాలు చేసి నరలోకంకి వెళ్ళారు. కర్మని అంటుకుని మన అంటుకునే ఉంటుంది, మన యొక్క కర్మలను బట్టి మనకి లోకాలు లభిస్తాయి. అప్పుడు తల్లి తండ్రి గురువుల్ని దూషిస్తారో అవి చెప్తున్నారన్నమాట. తల్లిదండ్రులను ఎవరైతే గురువుల్ని దూషిస్తారో, దైవ నింద, దొంగలు, ఇతరులని మీద పడి బ్రతికేవారు, జూదంలో సంపాదించేవారు, హింసించేవారు, భస్మధారణ లేకుండా పూజ చేసేవారు, భగవన్ స్మరణ లేకుండా ఉండేవారు, వీరు నా భక్తులు అంటే శివుడు చెప్తున్నారు అమ్మవారికి, నా వారు నరకం చేరుతారు. నాకు నివేదన చేయకుండా తినేవారు కూడా నరకం. అంటే మనం రోజు భోజనం చేస్తున్నప్పుడు ఒక్కసారి నా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అర్పించి మనం తినడం అది ప్రసాదం అయిపోతుంది. ఇలా మన చిన్న చిన్న సందేశాలు మనం వారు అంటుంటే మనం తెలుసుకోవాలని నాకు అనిపించింది. వీరు కాలభయం పొందుతారు, ఆలయాల్ని దోచేవారు, ధ్వంసం చేసేవారు, పుష్పాలని గుళ్ళో పుష్పాలు, ఇళ్లలో పుష్పాలను దొంగిలించేవారు కూడా, నన్ను నిందించేవారు. వీరు ఎన్ని కల్పాలు గడిచినా నరకం నుండి వెళ్ళరు అని చెప్తున్నారు. అసలు కైలాసంకి రావడానికి అర్హత ఏమిటి అంటే కైలాసంలో ఉన్నవారు శివైక్యం పొందుతారు. వారంతా రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు, ఆయన నైవేద్యం తిన్న వాళ్ళు, భస్మధారణ ఉన్నవాళ్ళు, మహాదేవ నామాలు ఆధారంగా తీసుకుని ఎప్పుడు అదే నామస్మరణ చేసిన వాళ్ళు, లింగార్చన చేసేవారు, రుద్రమంత్రాల యొక్క విశేషం తెలిసిన వారు, ఆయన యొక్క కథలు ఎప్పుడు విండి ఆసక్తితో ఎవరు మునుకలు చేస్తారో వీరు కైలాసంలో ఆయన గణాలుగా ఉంటారట. వారు తరిస్తారు కాకుండా ఎంతో మందిని కూడా తరిస్తారు. పంచాక్షరుని ప్రేమతో లింగార్చనతో పంచాక్షరి ప్రేమతోనూ లింగార్చన చేస్తారు. తర్వాతనేమో శృతి చెప్పిన అంటే శాస్త్రాలు చెప్పిన ఆచారాలు పాటిస్తే, తర్వాత తక్కువ వేదము శాస్త్రము చెప్పిన ఆచారాలు పాటించకూడదు అంటూ అవి పాటించకూడదు, ఆలోచించకూడదు కూడా అని శివుడు మనకు చెప్తున్నారు. అన్నిట్లోకన్నా ముఖ్యమైనది సంసార సాగరం మీద వైరాగ్యం ఉంటుంది కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళు నా వేషం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, ఆయన వేషధారణ స్వీకరించి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారట. అలా చెప్తూ జీవగతుల గురించి చెప్తూ, ఇప్పుడు అమ్మవా అయ్యో అన్నీ తెలిసిన జనులకి సంసారం ఇదంటే ఎందుకు విముక్తి కలగట్లేదు, అయ్యా స్వామి ఏంటి ఎందుకు దీని కారణం, సుఖాన్ని భ్రాంతితో దుఃఖం పట్టుకుంటారు, జీవితాన్ని వృధా చేసుకుంటారు, స్వామిని ఎవరిని ఆశ్రయించాలి వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు, నిన్ను నీ పాదాలను ఆశ్రయిస్తే వీటి నుండి తప్పించుకుంటారు, ఓ చంద్రలేఖ ధరించిన వాడువా, మన్మధుడికి శత్రువు అయిన వాడువు, నిష్కామ హృదయంలో కూర్చుంటావు, నిష్కాముల యొక్క హృదయాల్లో కూర్చుంటు, నీలాంటి స్వామిని తృప్తిపరచక పొందక ఎందుకు వీరు ఇలా అయిపోతున్నారు, అయ్యో అయ్యో అని అమ్మ బాధపడుతుంది. అటువంటి విముడులను మళ్ళీ అమ్మ అభయం కూడా ఇచ్చారు. గురువును ఆశ్రయించి వారి ద్వారా నీ పాదాలని పట్టుకుంటే నిన్ను పొందగలిగే నీ ఈ బాధల నుండి తప్పుకుంటారని అమ్మ అభయం వచనం ఇచ్చింది. మనకి మన గురువు గారు దొరికారు, ఇంకా వారే మనం తీసుకెళ్తారు. ఎదురుగా మేరు పర్వతం ఉంటుంది అని చెప్తూ కైలాస పర్వతం తూర్పు వైపు మేరు పర్వతం ఉంది అంటూ ఇంకా కంటిన్యూ చేస్తున్నారన్నమాట. ఇది నందిలాగా ఉంటుంది, ఎవరు జయజీశివుడికి మన స్కందుడు చెప్తున్నాడు. అక్కడ కొన్ని శివాలయాలు ఉన్నాయి, రత్నశాల లాంటి ఒక వనంలో భవనం ఉంది. ఆ భవనంలో పురుషులు వెళ్ళకోట, పురుషుడు పెడితే స్త్రీగా మారుతాడు. సుబ్రహ్మణ్య స్వామి జయజీశివుడితో ఇలా అంటూ అక్కడ నా ఆలయం కూడా ఉంది, గణపతి ఆలయం కూడా ఉంది అంతర్గర్భంలో, ఒక ప్రాకారం ఉంది, గోమేధకం ఉంది, సరస్సులు, వనాలు, వీరులు, మణిమణులైన సరస్సులు, స్కంద దాన్ని నా ఊరు, అది స్కందపురం, కుమారపురం, నవరత్నాలతో ఉంటుంది ప్రతి ప్రాకారం. అక్కడ స్తంభాల మీద శిల్పాలు ఉంటాయి, మయూరాలు అక్కడ ఉంటాయి, అతి గొప్పగా, అతి అద్భుతంగా ఉంటుంది. చాలా గొప్ప వనాలు ఉన్నాయి అక్కడ. ఒక బ్రహ్మాండ సౌధంలో సింహాసనంలో కూర్చుని ఉంటాను, 9 లక్ష గణాలతో ఉంటాను, శరీరాలు వీళ్ళ గణాలంతా శరీరాలు వజ్రంతో ఉంటాయట, ఈ 6 వదనాలతో కిరీటాలతో కుండలాలతో వల్లీ దేవసాంతో నేను కూర్చుని ఉంటాను, స్వర్గానికి సుఖం ఇస్తాడు ఆయన. ఆ నిరంతరం శివజపం, శివార్చన చేస్తూ ఉంటారు. అక్కడ పవిత్రమైన మధ్యభాగంలో నేను ఆరాధించే శివ మందిరం ఉంది. నేను ఆరాధించే శివ మందిరం పేరు కుమేశ్వరుడు, కుమరేశ్వరుడు అని స్కంద అత్యద్భుతమైన స్తుతి అక్కడ చేస్తారనమాట. తర్వాత గణపతి ఆలయంలో గణపతి గణేశ్వర లింగాన్ని ఆరాధిస్తారు. దివ్యమైన పూలుతో వేస్తూ, పూలతో చేతులతో కూడా కాకుండా తొండంతో కూడా ఆరాధిస్తారు. అక్కడేమో శివార్చన జరుగుతుంటే ఆయన కరమలతో చక్కగా చేస్తూ, తర్వాత ఏమో ఆయన చెవుల్ని ఇటు అటు ఊపుతూ ఉంటారు ఆనందంతో. అది ఇక్కడ కూడా గణేష్ శివుడిని గొప్పగా స్తుతి చేస్తారన్నమాట. తర్వాత దీని ఆయన ఉండే పూర్వం గణేష్పురం. ఇక్కడ ఇది 5 లక్షల ప్రమాణం పుష్పంతో. ఇక్కడి నుంచి ఆ ధర్ముడు ఉంటాడట అక్కడ స్వామి. ఆ ధర్ముడే, ఆ రూపం ఎవరు అంటే వృషభం. వృషభ వర్ణం ధర్మమైన వృషభం. ఆయన స్వామి దగ్గర వెళ్ళగలడు, ఆయన ఒక్కడే వెళ్ళగలడట గణాధ్యక్షుడు. కొలతలతో కనుక ఆయన విగ్రహం కనుక మనం భూమి మీద చేస్తే భూమి సరిపోట, కదలని కైలాసంలో కదిలే కైలాసం లాగా ఉన్నారట ఎవరు, వృషభం. చంద్రకాంతిలా ప్రకాశిస్తున్నట, ధర్మాన్ని ఆరాధించి ఆరాధించాలి, ఆచరించాలి. ధర్మానికి ఆధారమైన పాదములు 4 కలిగి ఉన్నాయట. ఆయన కాలిగిట్టెల దగ్గర మంజీరాలు, నానా ధర్మాలు పలుకుతూ వినిపిస్తాయట. గంటలు, మీమాంస పురాణాలు అన్ని మ్రోగుతూ ఉంటాయట. ఆయన పూజించేది వృషభేశ్వరుడు, ఆయన లింగాన్ని అక్కడ ఆరాధిస్తాడు. తర్వాత ఇంకా పైకి వెళ్తుంటే వెళుతున్నప్పుడు ఒక అద్భుతమైన చోటుకి వెళ్తున్నాం, చూపిస్తున్నారనమాట స్కందుడు మనకి. అది మన దర్శనం చేయడమే మన మహాభాగ్యం. 9 లక్షల రుద్రగణాలు రక్షిస్తున్న లోపల నవరత్నాలు, ఇదే దేవ్యాస్తు భవనం, అమ్మవారి భవనంలోకి మనకి ప్రవేశం కలుగుతోంది. అది దేవీపురంలో ఉందిట. మహాసౌధం వజ్రాలు మణులతో ఉంటుంట, సింహాలు, గోపురాలు, తెల్లని కాంతులతో భవనాలు, కళ్ళకి మెరుమరుగే అందాలు, 10,000 యోజనాల్లో భవనం ఉంటుంట. అమ్మవారికి సింహాసనం మీద 10,000, ఆ సింహాసనం ఎలా ఉందంటే 10,000 కోటి సూర్యకిరణాలతో ప్రకాశిస్తుంట. ఆవిడ చుట్టూ యోగిగణాలు, మణులు, గోమేధకాలు, భవనాలు, అన్ని చుట్టుపక్కల ఉన్నాయి. సూర్యుడు చంద్రుడితో ఆవిడ బంతులు ఆడుకుంటున్నట, పుష్ప వాటికలు ఉన్నాయట. తర్వాత ఆ పుష్పాలు అల్లుకున్న ఇళ్ళు, కదంబాలతో వనాలు ఉన్నాయట. తాంబూలం అక్కడ వచ్చిన యోగిని గణులు వచ్చి వాళ్ళు ఆవిడకి తాంబూలం ఇస్తారట. చిలకలు వచ్చి ఆవిడ మీద వాళ్తూ ఉంటాయట. సింధూరం పాపిట వేసుకుని పెట్టుకుని ఉంటే అందం చూపించడానికి రత్నాల దర్పణాలు చూపిస్తూ ఉంటారట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతంగా విహరిస్తూ ఉంటారట. అమ్మవారు కుసుమమాలలు అమ్మవారికి ఇస్తారట. గణాలు, నాట్యం పాటలు ఉంటాయట. అవి కూడా ఏంటి, శివనామాలు, శివలీలలు చేస్తూ ఉంటాడు. ఆవిడ ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారట. భగవంతుడే ఉన్నదే కళ అని చెప్పారు గురుగారు. చేతి వేళ్ల కొనలు నాజుగ్గా ఉన్న వారు వీణ వాయిస్తారట. చిత్రపటాలు వేసుకుని వేస్తూ ఉంటారు. శరీరంతో అద్భుతమైన ఆభరణాలు ధరించింది ఆ తల్లి. కిరీటం నుండి ముత్యాల ధారలు తలపై వేలాడుతున్నట. సూర్యచంద్రులు పాపిట బిళ్ళలాగా ఉంటాయట. ఆ తల్లి రథాకార సౌధం ఉందిట. ఈ క్రీడా భవనం ఉందిట. అంతా శ్రీచక్రం లాగా ఉంటుంది. ఒక మంచం మీద తెల్లని వస్త్రం, అది నురుగుల పాల నురుగులా ఉందిట. దీపాలు, విగ్రహాలు, తాంబూలాలు, ఆ విగ్రహాలు దీపాలు అన్ని ఉన్నట. విగ్రహాలు తాంబూలాలు పట్టుకున్నట. అక్కడికి ఎవ్వరికీ ప్రవేశం లేదు. ఎందుకంటే అక్కడ ఏ గణాలు లేని శివుడు మాత్రమే ఉంటాడు. అది బిందు స్థాన వర్ణన అని గురువుగారు చెప్పారు. శివశక్తులు మాత్రమే ఉంటాట. శివ ఆయన, శివ ఈవిడ. అక్కడ ఉంటారు. అతి రమ్యమైన వర్ణన, గిరిజతో ఉన్న శివుణ్ణి నమస్కారం చేసుకోవాలి మనం అందరం ఇక్కడ అని స్కందుడు వర్ణించాడు. వారిద్దరి సూర్యచంద్రులతో బంతులాట ఆడుకుంటారట. శ్రీచక్రంలో ఆరాధించబడే పేరు శివుడు దేవీలింగం. యోగిని గణములతో శివయ్యను అమ్మవారు పూజిస్తుంటారు. అక్కడ అనేక శైలములు ఉన్నాయి, వింధ్య, హిమవాన్, పర్వతాలు, ఇవన్నీ అక్కడ ఉన్నాయట. ఎంత అత్యద్భుతంగా జ్యోతిర్మయంగా కాంతివంతంగా ఉన్నాయట. స్మరించిన ధ్యానించిన శివపార్వతులు మనకు అనుగ్రహం పొందుతుంది అని గురువుగారు చెప్పారు. ఇది అంతా పూర్తయ్యాక కైలాస వర్ణం పూర్తయిపోయాక స్కందుడు మౌనంలోకి వెళ్ళిపోయట. వెళ్ళిపోయేసరికి అప్పుడు జయగీషుడు మళ్ళీ అడగగా ఆయన మీకు ఒక రమ్యమైన కథ చెప్తాను. అప్పుడు అమ్మవారు పార్వతీదేవి తపస్సు, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి తపస్సు చేయాలని నిశ్చయించుకుంట. ఒకనొక కోరికతో చేసింది. కోరికల ప్రభువు కోరికలు లేని అమ్మ తపస్సు చేసింది. వానలోను మంచులోను సర్వాభరణను వీడి దీక్షావస్త్రాలు ధరించి విభూతి మధ్యంలో తిలకం పెట్టుకుని ద్రాక్షలు వేసుకుని నిలిచింది. అది కూడా ఏకపాదంతో పంచాక్షరి మంత్రంతో తపోమూర్తిగా ప్రకాశించింది. ఆ విధంగా సాధన చేస్తూ నెత్తి మీదని అమ్మవారిని అయ్యని తలుచుకుని మనసులోను అంత నిత్యం చేస్తూ ఆవిడ బహుకాలం తపస్సు చేశాట. ఇది చూసి ఒక ముసలాయన వచ్చారు, విప్పుడు వేషం, మహా తేజస్వి. ఆయన వచ్చి ఆయన శివుడే ఆ విప్రుడి వేషంలోనే వచ్చాడు. ఎవరి ముసలాయన, ఎవరు ఇలా వచ్చారు ఏమిటి అని నన్నేనా నా అని అన్నారన్నమాట. దగ్గరికి వెళ్ళి అంటే అమ్మ అని చూడ్డానికి ఆయన వచ్చారంట. అమ్మ నువ్వు తపస్సు చేస్తున్నావు, నిన్ను దర్శించడానికి వచ్చాను, ఆశ్చర్యపడుతున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు, నువ్వు పొందంది ఉందా, నేను ఈ శరీరం ఏంటి ఇలా సృష్టించిపోయింది, నువ్వు ఏంటి ఈ తపస్సు ఏం పొందాలని చేస్తున్నావు, నీ భర్త భర్త లోకనాయకుడు అనుమతి తీసుకుని చేస్తున్నావు, ఆయన అనుమతితో చేసావు కదా, రహస్యం కాకపోతే నువ్వు దేని కోసం చేస్తున్నావో చెప్పవా తల్లి అని అంటాడు. అప్పుడు అమ్మ చెప్తుంది, సర్వశక్తి నేను పశుపాశ విమోచిని బంధించగలను, విముక్తి ఇవ్వగలను. నా భర్త సర్వస్యామి, సర్వలోకేశ్వరుడు, లోకనాయకుడు, ఆయన మాతా పిత, ఆయన సాక్షాత్తు మాయే మహేశ్వరుడు, అయితే నేను మాయను. నా చేతి వల్ల ఈ లోకం కల్పితం అవుతుంది. నా తేజస్సు వల్ల బ్రహ్మదేవుడు కల్పన చేస్తున్నాడు, నా తేజస్సు వల్ల విష్ణువు పాలిస్తున్నాడు, నా తేజస్సు వల్ల ఈ దేవతలు తన శక్తులు విరాజిల్లుతున్నారు. కానీ ఈ చోటుకు నువ్వు ఎలా వచ్చావు, నువ్వు ఏ విధంగా నువ్వు ఇక్కడికి వచ్చావు, ముందర నువ్వు అది చెప్పు అని అమ్మ ఆ విప్రుడిని అడిగితే ఆయన అన్నారు, అప్పుడు నేను హిమాలయంలో చాలా కాలం లింగపూర్వకంగా తపస్సు చేస్తూ వచ్చాను, పరమేశ్వరుడు సంతోషించి నన్ను సంపూర్ణ బుద్ధి నాకు ఇచ్చి వృద్ధరూపంలో ఉంటావు, నువ్వు కైలాసంలోకి రమ్ము అని నన్ను ఆశీర్వదించాడు అని చెప్పారు. అసలు ఇంత తపస్సు కావాలా, శివ అనుగ్రహం కావాలా అని అడిగారు ఆయన మళ్ళీ. అమ్మ విని తల ఊపి ఓహో, ముక్కు మీద చూపుడు వేలు పెట్టుకుని ఇదేదో నాకు సందేశం శివయ్య నాకు పంపిస్తున్నారు ఆహా అని ఆవిడికి అనిపించింట. శివలింగార్చనే శివుడే, శివే భక్తిగా శివలింగార్చన చేసే శివుడు ఆనందిస్తాడు. ఇంత శ్రమ పడితే కానీ మార్గం చెప్పరు కదా మనకి, శివ మాటలు మనకి బోధ, రుద్ర జపము, ఇదేంటంటే శివధర్మాలు అన్నమాట, పంచాక్షరి మంత్రము, బిల్వ పత్రాలతో పూజ, సూర్య ఆరాధన చాలా ముఖ్యం. శివధర్మాలు ఇవి నిత్యం మనం అననిత్యం మనం అవన్నీ మనం మన నిత్య జీవితంలో మనం ఆచరించాల్సింది. గురువు దొరికి వేదాంత వాక్యము చెప్తారు, అవి మనం విని ఆచరించాలి. శివానుగ్రహం, గురు అనుగ్రహం, అనుగ్రహ భాషణ క్రమక్రమంగా మనకి తెలిసి వచ్చి మనకి బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. అతను అంటే అందరికీ కాదు, కొంతమందికి నిక్షలంగా చేస్తేనే అతను బ్రహ్మవేత్త అవుతాడు. నిర్మలమైన భక్తితో, నిష్కామ భక్తితో, ప్రేమగా శివుణ్ణి ఆరాధిస్తే శివుడే గురువై, గురువే శివుడై శివ అనుగ్రహం లభిస్తుంది. శివారాధన మాత్రమే ఆచరించవలసిన ధర్మం, లింగార్చన మాత్రమే అసలైన తపస్సు. ఆయన వెళ్ళిపోయారు, విప్రుడు వెళ్ళిపోయారు. ధ్యానంలోకి అమ్మాయి మాటలన్నీ విని హృదయం నుండి ఒక మహాలింగాన్ని ఉద్భవించేసింది. ఏ తల్లి శక్తి వలన ఒక లింగం ఉద్భవించిందో ఆ లింగమే అంబికేశ్వరుడు, శ్రీ అంబికేశ్వర నమః. ఈ హృదయం నుండి వచ్చింది. ఆలయంలో ప్రవేశించి అంబకేశ్వర లింగాన్ని అతి అద్భుతంగా అమ్మ పూజ చేశారు. అమ్మవారు 36 కళలు స్వామి ముఖంలో ఉన్నాయి. అమ్మవారు పూజలో, న్యాసంలో అన్ని అంగశ్రత్కం అని ఆరాధించి హృదయము, కవచము, నేత్రము అన్ని ఆవిడ ఆరాధించారు. దివ్య మంగళ నమస్కారం, దివ్య మంగళంకి ఆ లింగానికి ఆవిడ నమస్కారం చేశారు. అమ్మవారు అంబకేశ్వరాయ విశ్వనాథ స్తోత్రాలతో పూజ, అమ్మవారు దర్శిస్తూ ధ్యానిస్తూ పరవశంలో ఉంది. అమ్మవారు దివ్యలింగమైన అంబకేశ్వరుడి దగ్గర అమ్మకి శివుడు ప్రత్యక్షమైనాడు. అంత తపస్సు చేసిన అమ్మని చూసి శివుడు హఠాత్తుగా ఆలింగనం చేసుకున్నాడు. నువ్వు నాకు బాగా ఇష్టమైన లింగాన్ని అర్చించావు, అమ్మవారి హృదయంలో ధ్యానించిన ఆధ్యాత్మిక లింగం అది వారికి అత్యంత ప్రీతి. ఇంకా అంబికేశ్వరుడు ఈ లింగ ఇది చాలా గొప్ప లింగం, ఇది తలుచుకున్నా పేరు చెప్పుకున్నా ధ్యానించిన నా అనుగ్రహం ఎప్పుడు పొందుతారు అని శివుడు మనకి అభయం ఇచ్చాను. నా తపస్సు వల్ల నీ నేను ఇక్కడికి ఇలా వచ్చాను, ఏమి కావాలి అమ్మా ఏమి కావాలి అని శివుడు అడిగారు. ఆ శివ కోరిక ఆ అమ్మ కోరిక ఏంటో మన తర్వాత శాంతి గారి దగ్గర తెలుసుకుంటాం. అంబకేశాయ నమః, అందరికి నమస్కారం.
చాలా బాగా చెప్పారండి, అనర్థలంగా కథను కొనసాగించారు, చాలా బాగుంది. ఇక్కడ 36 కళలు అని చెప్పారు కదా, ఇదే మనకు మన లలిత సహస్రనామంలో శివపురాణంలో కూడా గురువుగారు చెప్పారు. ఏంటంటే శక్తి వాక్కు అర్థ కళలు గురించి చెప్పారు. ఇవి అర్థ కళలు, ఇక్కడ కళ తత్వ భువన ఇవన్నీ చెప్పారు కదా, విద్యా కళలు, ప్రతిష్టా కళలు, శాంత కళలు, శాంత్యతీతి కళలు, ఇవన్నీ మనకు అక్కడ కూడా వచ్చాయండి. అది నేను గుర్తు చేస్తున్నాను, అది బాగుంది. తర్వాత అమ్మవారి ధ్యానించి ఆధ్యాత్మిక లింగం గురించి చాలా బాగా చెప్పారు. ఈ ఏకాగ్రమైన ఒక నియమంతో ఒక సంకల్పాన్ని కేంద్రీకృతం చేయడమే తపస్సు అని దానికి ఒక నిర్వచనం, చాలా బాగుందండి. నెక్స్ట్ మనకు శాంతి అఖిల్లా గారు కొనసాగిస్తారండి.
కైలాసవాసాయ నమశివాయ, శ్రీ అంబికేశాయ నమశివాయ. అమ్మవారి తపస్సుకి మెచ్చి అయ్యవారు ప్రత్యక్షం అయ్యారు. ఆయన అమ్మవారితో లోకానికి ఆదర్శంగా చూపించడానికే నువ్వు తపస్సు చేశావు అని అన్నారట. అమ్మవారు చేసిన పూజా విధానానికి పరమేశ్వరుడు అతి ప్రసన్నుడై ప్రత్యక్షమై అత్యంత ప్రేమతో మాట్లాడుతున్నాడు. కాయక్లేశాలతో ఎంతో కష్టపడి నువ్వు తపస్సు చేశావు అంటూ ఆయన మాటి మాటికి బుజ్జగిస్తూ ముఖం నివ్వురుతూ పలకరించగానే ఆ తల్లి పులకరించి ఒక మహాపద్మం వలె వికసించింది. అప్పుడు పరమేశ్వరుడు ఆ తల్లితో, నీ శరీరము ఈ తపస్సు చేత ఎండిపోయింది, అయినా నీకు తపస్సు ఎందుకు చెప్పు, ఇది ఒక క్రీడ అని నేను అనుకుంటున్నాను. నువ్వు తపస్సులకి ఏకనాయకువి, అలాంటి నువ్వు తపస్సు చేయడం ఏమిటి, నువ్వు పంచాక్షరి మంత్రం మహారుద్రం జపించావు, నీ ద్వారా పలకబడి ఆ మంత్రాలన్నీ ధన్యమయ్యాయి, నువ్వు చేసిన ఈ క్రీడ లోక శిక్షార్థం అని అన్నారట. పరమేశ్వరుని ఏ విధంగా ఆరాధించాలో చెప్పడం కోసమే ఆ తల్లి తపస్సు చేసింది అని చెప్పాడు పరమేశ్వరుడు. ఆ తల్లి తపస్సుకి ఫలముగా శివుడు దొరికాడు. అంతకు మించిన తపస్సు ఏదీ లేదు. ముల్లోకాల్లో నీకు తెలియందీ లేదు, నువ్వు పొందందీ లేదు. సృష్టిలో నువ్వు ఏది పొందాలన్నా, ఎవరు ఏది పొందాలన్నా నీ పాదపద్మాలు ధ్యానిస్తే వాళ్ళ మనోరథాలు నెరవేరుతాయి. అటువంటి నువ్వు ఏ మనోరథం కోసం తపస్సు చేస్తున్నావు, ఈ జగత్తు అంతా నువ్వే పాలిస్తావు, నీలోనే లీనం చేసుకుంటావు. నీ చూపు పడితే వాళ్ళకి అష్టసిద్ధులు సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. నువ్వు వేదస్వరూపిణివి, నువ్వు ప్రణయస్వరూపిణివి. లోకముల్లో వస్తువుల్లో 3 రకాలు ఘన ద్రవ వ్యాపక రూపాల్లో ఉన్నాయి. వాటిలో శక్తివే నువ్వు. నువ్వు లేకపోతే జగత్తు జడం. సూర్యుల్లో వెలుగు నువ్వు, చంద్రుల్లో తెల్లదనాన్ని నువ్వు, అగ్నిలో వేడి ఇందు, అలా సర్వదేవతల్లో దివ్య శక్తివి నీవే. నేను కూడా నీ వల్లనే శక్తివంతుని అవుతున్నాను. ఏ ఏ భూతాల యందు ఉత్కృష్టమైన శక్తి ఉందో అది నీవే. అదే శాంతి, తుష్టి, పుష్టి. నువ్వే అందరినీ కట్టి తిప్పుతున్నావు. మనుషులు కూడా ఈ శరీర వ్యామోహం పెంచుకుని ఆత్మగా ఉన్న నన్ను, పరమేశ్వరుని తెలుసుకొనలేక గానుగ ఎద్దుల సంసార సాగరంలో తిరుగుతూనే ఉన్నారు. ఎన్ని విన్నా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే అది నీ వల్లే. నువ్వు మోహకారినివి, నువ్వు అందరినీ తిప్పుతున్నావు, అందరికీ ముక్తిని కూడా నువ్వే ఇస్తున్నావు. అటువంటి నువ్వు ఈ తపస్సు చేయడం ఏమిటి, నువ్వు నాకు అనన్యవు అని పరమేశ్వరుడు ఆ తల్లిని అడగగానే ఆ తల్లి 2 చేతులు జోడించి పరమేశ్వరుని స్తుతించి, నువ్వు చెప్పినట్లు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నా వల్లే సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయి, అది కూడా నాకు తెలుసు. అయినా నేను తపస్సు ఎందుకు చేశానంటే, నిజానికి నీకు నాకు ఏ రూపము లేదు. ఈ ధరించిన రూపానికి ధర్మాలు ఉంటాయి. ఈ రూపంలో నేను నీకు పత్నిని, ఆ పత్ని ధర్మంగా నేను తపస్సు చేశాను. నాపై ఉన్న ప్రేమ వల్ల, నీపై ఉన్న ప్రేమ వల్ల చేశాను. స్త్రీ ధర్మము భర్త అనుమతితోటే పనిచేయాలి కనుక నేను చేశాను. నేను లోకరక్షణకై చేసిన తపస్సు ఎందుకు చేశాను అంటే, ఈ కైలాసం కన్నా గొప్ప సుందరమైన లోకము నువ్వు నా కోసం నిర్మాణం చెయ్యాలి అని అడిగింది. నా యోగిని గణములు అక్కడ హాయిగా ఉండాలి అనగానే ఆయన జగన్ నిర్మాణంలో పండితురాలు నువ్వు, అటువంటి నువ్వు నన్ను చేయమని అడగడం ఏమిటి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు అడిగావు కనుక నీ ముచ్చట నేను తప్పకుండా తీరుస్తాను అని చెప్తూ అమ్మవారిని నువ్వు బాగా అలసిపోయావని ఆవిడ్ని ఒక సింహాసనమైన కూర్చోబెట్టాట. అక్కడ అమ్మవారికి శివుడు చేసే ఉపచారాలు చూడాలి, ఇది ఆశ్చర్యమైన ఘట్టాలు, ఇది ఒక యోగ రహస్యం. సూర్యకాంతితో సమానమైన కిరీటం తీసుకుని సింహాసనం మీద కూర్చున్న అమ్మవారి శిరస్సు పైన ఉంచారు సాయ్యవారు. తర్వాత ముత్యాలు వజ్రాలు అలంకరించారట. కిరీటమే కాదు, పాదాలు మొదలు శిరస్సు దాకా ఏ ఏ చోట ఏ ఏ ఆభరణాలు ఉండాలో సర్వాభరణాలని అమ్మవారికి అయ్యవారు స్వయంగా అలంకరించారు. ఆయా అలంకరించిన అయ్యవారిని అలా అలంకరించిన అయ్యవారిని మనం ధ్యానిస్తున్నాం. ఇక ప్రత్యేకంగా అమ్మవారి వేలిజాలాన్ని తన వేలి కొనలతో విప్పి జడల్లాగా అలంకరించి రత్న చూడామణిని అలంకరింపజేశారు. చందన అగరు కర్పూరములతో ఆ తల్లి శరీరాన్ని అలదారు. వివిధ కుసుమాలతో అర్చించారు. రమ్యమైన వస్త్రాలు ఇచ్చారు. ధూపదీప పూలగుత్తులు నైవేద్యాలు తాంబూలం సిద్ధం చేసి ముందుగా పళ్ళు తెచ్చి అమ్మవారికి తినిపిస్తున్నారు. ఎంత రమ్యమైన దృశ్యం ఇది. ఇది ఒక శివరహస్యంలోనే చెప్పబడింది. ఈ దంపతుల యొక్క ఆనంద విలాస క్రీడల యొక్క ధ్యానం గొప్ప యోగం. పళ్ళు తినిపించాక కైలాసలింగానికి అంబికేశ్వర లింగానికి నివేదన చేసిన భక్ష్యములు తెచ్చిపెట్టారట అయ్యవారు అమ్మవారికి. ఎవరైతే శివుని యొక్క నైవేద్యం తింటారో వారికి సర్వ తపస్సుల యొక్క యాగాల యొక్క ఫలాన్ని పొందినట్లే. ప్రసాదం తింటే మనస్సుకి ప్రసన్నత లభిస్తుంది. శివుని నైవేద్యం ఆయన భక్తులే తినాలి అని చెప్పారు. ఆవిడికి దగ్గరుండి తినిపించి ఆయన చెయ్యి కడిగారట అయ్యవారు. తర్వాత అమ్మవారికి పరుపు దిల్లు ఉన్న దాని మీద ఆవిడ ప్రశాంతంగా కూర్చోబెట్టారు. తర్వాత అమ్మవారికి తాంబూలం తినిపించి ఆయన చెయ్యి కడుక్కుని అమ్మవారు నోరు తుడిచారట. తర్వాత ఆవిడ చెయ్యి పట్టుకుని కైలాసం అంతా తిప్పారట. అప్పుడు అమ్మవారు నేను చెప్పిన పని ఏమి చేశారు అని చక్కగా అడిగిందట స్వామిని. ఈ లోకము అమ్మవారు భక్తుల కోసం సృష్టించబడింది, నీవు సృష్టించలేనిదంటూ ఏదీ లేదు. ఈశ్వర సృష్టిలో దుఃఖం ఉండదు. ఈశ్వరుడు సృష్టించిన వారు అందరూ ఆయనలాంటి వారే, ఆయనలాగే ఉన్నారు, అందరూ రుద్రులే. ఆయన సృష్టి అంతా ఆనందమయమే, అంతటా రుద్రు వ్యాపించి ఉన్నారు. ఆయన సృష్టిలో నిరాభరణాలు ఉండవు, అంతా చిదానంద తత్వమే. అందుకే నిన్ను సృష్టించమని అడిగాను అని చెప్పిందిట ఆ తల్లి. శివుడు సర్వమంగళాకారుడు కనుక నాకు ఉత్తమమైన లోకాన్ని సృష్టించు అని కోరుకుంది ఆ తల్లి. ఆ లోకము శివపార్వతులు ఇద్దరి కోసం. అది విన్న శివుడు మౌనం వహించి పరమానంద స్థితిలోకి వెళ్ళాడు. ఆ పరమానంద స్థితిలో ఉన్న శివుడి నుంచి ఒక మహా తేజస్సు వెలువడి అందులోంచి కాంతి పుంజాలు ఉద్భవించి ఆ కాంతి సర్వలోకాలకి వ్యాపించింది. ఆ జ్యోతిని చూసిన వారు సర్వలోకములు వారు భయపడ్డారు. వారందరూ రెండు చేతులు జోడించి కైలాసం వైపు తిరిగి శివుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ స్తోత్రం చాలా విశాలమైనది, విశిష్టమైనది, జే జే ధ్వనులతో కూడింది. అది విన్న పరమేశ్వరుడు వారిని అనుగ్రహించడానికి వెళ్తున్నాడు. ఆయన కైలాసం నుంచి కదలి వెళ్తున్న వైనము అద్భుతం. ఆయన ఎక్కిన రథానికి సూర్యచంద్రులు చక్రాలట. ఆ రథంపై పార్వతీ సమేతుడై వెళ్ళి కొంత దూరం వెళ్ళాక దిగి అమ్మవారితో సహా అక్కడ ఉన్న వృషభాన్ని అధిరోహించాడు. ఆయన మేరు పర్వత శిఖరాన్న సాక్షాత్కరించగా దేవతలు ఆయనకి నమస్కరించారు. వారు స్వామిని స్తుతించారు. స్వామి ప్రసన్నుడయ్యాక ఆయన గణములతో ఆయన సృష్టించిన ద్వీపంలోకి ప్రవేశించారు. ఆ ద్వీపమే మణిద్వీపం. ఆ స్వామి ఆ ద్వీపంలోకి అమ్మవారితో పాటు గణపతి సుబ్రహ్మణ్య దేవీ గణములతో వెళ్తున్నారు. అలా అందరూ మణిద్వీపంలో ప్రవేశించారు. ఆ మణిద్వీప దివ్యకాంతులు అన్ని వైపులా ప్రసరిస్తున్నాయి. మణి అంటేనే ప్రకాశం, స్వయం ప్రకాశ లక్షణం ఉంది. అంతేకాక అది సర్వ జగత్తుని ప్రచోదిస్తుంది. అందులో ప్రవేశిస్తున్నాడు శివుడు. అమ్మవారు ఆ దీపాన్ని చూశారు. వారితో పాటు గణపతి సుబ్రహ్మణ్యుడు కూడా చూశారు. అమ్మవారి సత్యగణములు కూడా చూశారు. దానిని చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ విధముగా శివశక్తులు మణిద్వీప ప్రవేశం చేశారు. ఈ ద్వీపము చూస్తే భద్రత ఇస్తుంది. ఇది అమృత సాగర్ మధ్యంలో ఉంది. ఈ ద్వీపంలో మట్టి మణి అంత కాంతివంతంగా ఉంటుంది. దీని వెలిగి అందు సూర్యచంద్రుల కాంతి కూడా సరిపోదు అంటూ అయ్యవారు అమ్మవారికి చూపిస్తున్నారు. అలాంటి మణిద్వీపం మనము కూడా చూద్దాం. రకరకాల రత్నాల కాంతులతో ద్వీపం మెరిసిపోతోంది. మణిద్వీపమునకు మరొక పేరు రత్నద్వీపం. ఒక చోట బంగారు కాంతి, మరొక చోట కోటి దీపాలతో కూడిన విద్యుత్ కాంతి, మరొక చోట వజ్రపు కాంతి, మరొక చోట గోమేదిక్ కాంతి, కొన్ని చోట్ల వైడూర్య కాంతులు, అటు చూడు ముత్యాల కాంతులు, రకరకాల రంగులతో మరికొన్న చోట్ల కాంతులు కనబడుతున్నాయి చూసావా, మయూర నాదము వినపడుతున్నాయి విన్నావా, పక్షుల కిలకరారావాలు వినపడుతున్నాయి వింటున్నావా అంటూ అయ్యవారు అమ్మవారి చేయి పట్టుకుని తీసుకెళ్లి ప్రతీదీ చూపిస్తున్నారట. వృక్షాలన్నీ వర్ణించేట, అనేక దివ్య సౌధాలు ఉన్నాయి, వాటి మధ్యలో ఒక మహాభవనం ఉంది, చింతామణులతో అమర్చి ఉంది, పైనున్న కలసాన్ని గమనించావా దేవి అని అడిగాట. ఆ కల్పక వనాల పైన గోపురం గమనించావా, ఈ గోపురం చూపిస్తాను పద అని స్వామి ఆ తల్లిని తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆ గోపురం మధ్యలో అద్భుతమైన కాంతి గోచరిస్తోంది. అది ఏమిటి అంటే అది దివ్యలింగం, దాని పేరు మణిద్వీపేశ్వర లింగం. ఈ లింగం వల్ల ఈ దీపం పవిత్రమైంది, శివలింగం ఉంటే ఆ ఊరు పవిత్రం అవుతుంది అన్నారు గురుగారు. అలా చెబుతూ అమ్మవారి చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ ఆ చుట్టూ ఉన్న రమ్యమైన వనాల్లో మందారవనం చూపించారు. ఇది కల్పక వృక్షాలు, మనం చూసే హైబిస్కస్ కాదు, ఇది దాటాక పారిజాత వృక్షాలు. అలాగే సంతాన, హరిచందన, కల్ప ఇత్యాది వృక్షాలు ఎన్నో ఇక్కడ ప్రకాశిస్తున్నాయని చూపించారు. నీకు అత్యంత ఇష్టమని కదంబ వన ప్రాకారం కూడా పెట్టాను అని అన్నీ తిప్పుతున్నారు. ఎవరయ్యా అంటే ఆ తల్లిని తిప్పేది ఆ వనపతియే, వనాలన్నీ చూపిస్తున్నాడు ఆ తల్లికి. ఒక్కొక్క కల్పవనము వారి ఊరు విహరిస్తున్నారు, సంచరిస్తున్నారు, బహుకాలం ఒక్కొక్క కల్పంలో గడిపారు. అక్కడ ఉన్న పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు, అక్కడ ఉన్న సుగంధములు అమ్మవారి శరీరానికి పూస్తున్నారు. అలా విహరిస్తుంటే ఆ తల్లి అందిట, నాకు ఇక్కడ కలిగిన తృప్తి సంతృప్తి మరి ఎక్కడా కలగలేదని, ఆవిడ కోసం ఆయన ఇంత పని చేశాడు, దానికి ఆవిడ తృప్తి పడితే ఆయనకి అంతకుమించిన సంతోషం ఏముంది. రత్నమయమైన పర్వతంపైకి మణిద్వీపేశ్వరుని చూడగానే నాకు తృప్తి కలిగింది, ఇంతకు మించిన తృప్తి మరి ఎక్కడా కలగలేదు అంటూ అక్కడి నుంచి కదంబ వనంలోకి ప్రవేశించారు. కదంబ వన క్రీడి చాలా విశేషముగా వర్ణించారు. ఆ దివ్యమైన కదంబ వనంలో మణిమయనమైన మంచంపై శివునితో పాటు ఆనందిస్తూ కుతూహలంగా ఆ తల్లి విహరిస్తూ ఉన్నది. వనాలు అన్నీ అయ్యాక దీపం మధ్యలో ఉన్న చింతామణి గ్రహం చూసి లోపలికి వెళ్తున్నారు. అది ఎలా ఉంది అంటే శ్రీచక్ర ఆకారంలో సుందరంగా ఉంది. అక్కడ ఉన్న వెలుగు చింతామణి సమూహాలతో వచ్చిన వెలుగు, పైన మణికలసాలు ఉన్నాయి. అలాంటి చింతామణి గ్రహంలోకి ప్రవేశించారు. మణిద్వీపంలో అమ్మవారు భువనేశ్వర రూపంలో ఉంటుంది, ఆవిడే రాజరాజేశ్వరి కామేశ్వరి. చింతామణి గృహంలో అనేకమైన మణిరంజకమైన పీఠములు ఉన్నాయి, శిల్పాలు ఉన్నాయి. ఇవి అన్నీ చూపిస్తూ ఆవిడ మంచం దగ్గర తీసుకొచ్చి చూపిస్తూ, ఈ మంచం యొక్క పాదుకలు ఎవరంటే బ్రహ్మ విష్ణు మహేష ఈశ్వరులు, దీని మెట్లు 32 తత్వములు, దీని మీద ఘనమైన ఆనందాన్ని అనుభవిస్తూ కూర్చో అంటే ఆనందానుభవ స్వరూపిణి ఆవిడ. ఎటువంటి ఆనందం, ఘనానందం అంటే సచ్చిదానందం, ఆవిడే సచ్చిదానంద స్వరూపిణి. ఓ మహాదేవి, ఈ చింతామణి గృహంలో నువ్వు ఉండు, ఇక్కడ కూర్చో, నీ పక్కన నేను కూర్చోవాలి కదా అని ఆవిడ పక్కన కూర్చోవడానికి ఆయన రూపం మార్చుకున్నట. ఒక్కసారి అమ్మవారిని ఆలింగనం చేసుకుని తన రూపాన్ని మార్చుకున్నాడు. ఆ రూపం ఎలా ఉంది అంటే మన్మధుడు దర్పాన్ని అణగదొక్కేట్టుందిట, కోటి మంది మన్మధులు ఈయన ముందు తక్కువే అన్నారు. ఈ రూపం పేరే కామేశ్వరుడు. కైలాసవాసుడైన శివుడు చింతామణి గృహంలో సింహాసనం మీద కూర్చోవడానికి ధరించిన రూపమే కామేశ్వరుడు. ఇది కామేశ్వరి కామేశ్వరుల తత్వం. ఈ మణిద్వీపము అమ్మవారి తపస్సుతో పరమేశ్వరుని మనస్సు కలిసి సృజించిన లోకం ఇది. ఈ ద్వీపము శివశక్తుల ఉభయ సృష్టి, ఇది శాశ్వత ధామం అయి ఉన్నది. ఈ స్వామి రంగు ఎరుపు, ఎందుకంటే ఆవిడ అరుణ విగ్రహం కదా, అందుకు ఆయన అరుణుడు ఆవిడ అరుణ, ఆయన త్రినేత్రుడు, కంఠం మాత్రం నీలం రంగులోనే ఉందిట, జటాజూటం అలాగే ఉందిట. ఆ చింతామణి గృహం కామేశ్వరి కామేశ్వరులు మేనికాంతితో ప్రకాశిస్తోంది అంటే వారు ఇరువురు అతి అద్భుతంగా ఉన్నారు. ఆయన రూపం మార్చుకుని అమ్మవారు చూపించిన పర్యంకంపై కూర్చున్నాక అప్పుడు ఆయన అమ్మవారి వంకటి చూస్తే ఆవిడ ఆనందంగా వెళ్ళి ఆయన అంకం పైన కూర్చుంది. ఆవిడ ఎలా ఉంది అంటే మూడు కళ్ళతో ఉంది, పద్మములు అంటే నేత్రములు కాదు, పద్మం వలె ప్రకాశిస్తున్నది, మేనికాంతి అల్నకాంతి, రమ్యమైన కిరీటం ధరించి ఉంది. ఆ కిరీటం కొనల నుంచి ముత్యాలు అమ్మవారి ముంగుర్ల మీదకి వస్తున్నాయి. ఇంకా విశేషించి ఎర్రని పెదవులతో మందహాసం చేస్తూ ప్రకాశిస్తూ ఉంది. తాటకములతో రమ్యమైన ఆభరణాలతో బాసిల్లుతోంది ఆ తల్లి. సింధూరం ప్రకాశిస్తూ ఉంది. అటువంటి రమ్యమైన శోభాయమాయమైన రూపంతో ఎర్రని వస్త్రములు ధరించి ఉన్నది. కుంకుమ వంటి ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ, చిరునవ్వుతూ ప్రకాశిస్తూ ఉన్నది. విశేషించి గోల్డ్ ప్రకాశిస్తున్నాయి. ఆవిడ చెరకు విల్లు, పువ్వు బాణాలు, పాశాంకుశములు దాల్చి ప్రకాశిస్తుంది. ఇంకా పాదములకి మంజీరములు బాసులుతాయి. ఒకటే మాట, సౌందర్య సారము సౌందర్య సర్వస్వము ఆ తల్లి ఆ అమ్మవారి. అందుకే ఆవిడ సౌందర్య రహరి, మహాత్రిపుర సుందరి. అలాంటి ఆ తల్లిని ఆలింగనం చేసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్ట ఆ మహానుభావుడు. దివ్య చందన భూషితుడైన అమ్మవారితో పాటు కూర్చుని ఉన్నాడు. కామేశ్వర అంటే అర్థం ఆనంద స్వరూపము, అమ్మవారి ఉపాసన, సౌందర్య ఉపాసన అనగా ఆనంద ఉపాసన. ఓ జయగీషాది ముల్లారా, ఆ విధముగా కామేశ్వరుడు కామేశ్వరి సైతుడై మణిద్వీపంలో విహరిస్తున్నాడని సుబ్రహ్మణ్యుడు చెప్పి ఒక్కసారి ధ్యాన స్థితిలో పరవశంతో ధ్యానిస్తున్నాడు. ఆ దివ్యమైన మణిద్వీపం చింతామణి గృహము సర్వేశ్వర్యములను ప్రసాదించు కాక అని ధ్యానం చేశాడు. చింతామణి అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చే మణి. అలాంటి మణులతో నిర్మించబడిన గృహంలో శ్రీపురంలో అమ్మ నివసిస్తోంది అన్నాడు. దానికి మునులు ఈ శ్రీపురం ఏమిటి అని అడిగారు. దానికి సుబ్రహ్మణ్యుడు ఈ శ్రీపురము అమ్మవారు నిర్మాణం చేశారు అని చెప్పాడు. చింతామణి గృహం చూశాక అమ్మవారు ఇంకేమి గృహాలు ఉన్నాయి అని అడిగారు అయ్యవారిని. దానికి నేను ఇక్కడ దాకా చేశాను, ఇంక నుంచి నువ్వు ఏమి కావాలన్నా నువ్వు నిర్మించుకో అన్నారు ఆయన. శివుడి ఆజ్ఞ మేరకు చింతామణి గృహం చుట్టూ శ్రీపురము అమ్మవారు నిర్మించింది. అది మనం ఇప్పుడు వినబోతున్నాం, చూడబోతున్నాం. ఆ మహాకామేశ్వరి ఏ లలిత, ఆవిడే మహాదేవి, ఆవిడే త్రిపుర సుందరి. అన్ని లోకాలని మించితే లలిత అంటారు. ఆవిడ మనసుతో చింతన చేసి నిర్మాణం చేసింది. అది ఎలా ఉంది అంటే మణిక్ ప్రాకారాలు వందల సంఖ్యల్లో ఉన్నాయట, పర్వతాది గోపురాలు ఉన్నాయట, గోపురములందు నవరత్న కాంతులు ప్రకాశిస్తున్నాయట, రమ్యమైన ఉద్యానవనాలు ఉన్నాయట. తిరిగి తిరిగి ఆవిడ ఎక్కడెక్కడ ఏ ఉద్యానవనాలు ఏమి ఉండాలో చూస్తోంది. ఒక్కొక్క ప్రాకారం దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని గణములు వారికి తగ్గ నివాసాలు అమ్మవారు చూస్తున్నారు. ఒక ప్రత్యేకమైన ప్రాకారం దగ్గరికి వచ్చి మణిమయమైన చోటు ఏర్పాటు చేసి తనదైన శక్తిని అక్కడ ఏర్పాటు చేసింది. అది దండిని ధామం. దండిని ధామం అంటే వారాహీదేవికి సంబంధించిన ధామం. అక్కడ అన్ని ఏనుగులు అవి అమ్మవారిని సేవించుకుంటూ ఉంటాయి. ఈ వారాహీదేవి భవనం చుట్టూ విభుధములైన భవనాలు ఉన్నాయి. అవి వారాహి యొక్క ఆవరణ దేవతలు. దివ్యమైన వారాహీదేవి అక్కడ ప్రకాశిస్తుంది. ఆవిడ ప్రాకారంలో గజబలం ఉంది అంటే సంపత్కరి ఉంది అని తెలుసుకోవాలి. మంత్రినీ దేవికి నవరత్న ఖర్చుమైన ఒక అద్భుతమైన ధామం కూడా ఏర్పాటు చేసింది. ఆ తల్లి మంత్రినీ దేవి అనగా శ్యామలాదేవి. ఆ దేవికి దివ్యమైన భవనం ఏర్పాటు చేసింది. ఇక్కడ అశ్వాలు ఉన్నాయి అంటే వాటి అధిష్టాన దేవత అశ్వారూఢం. అవి చూసి మురిసిపోయి తర్వాత యోగిని గణాలకి తర్వాత నిత్యాది దేవతకి పురములు ఏర్పాటు చేసింది. ఆ ధామములో చుట్టూ ప్రాకారముగా ఒక ఆవిడ ప్రకాశిస్తుంది. ఆవిడే జ్వాలామాలిని. అది వహ్ని ప్రాకారం. ఇంద్రములు లేకుండా వచ్చిన జ్వాల ముల్లోకాలని అది తగలబెట్టగలదు, అదే ముల్లోకాలని వెలగబెట్టగలదు అంటే ప్రకాశింప చేయగలదు. ఈ విధముగా వారి యొక్క నిత్య నివాసములు ఏర్పాటు చేసి మాతృకాదేవతలు ప్రధానముగా ఎవరంటే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వారాహి, చాముండి, మహాలక్ష్మి, ఐంద్రి, శివదూతి ఇత్యాది మాతృకాదేవతల మందిరాలు, ఆదిమ దేవతలకి అందరికీ మందిరాలు నిర్మించింది. అంటే శ్రీచక్ర స్వరూపము, శ్రీ విద్యా స్వరూపము అంతా మణిద్వీపమే. అందుకే ఆవిడ ముందు వచ్చి ఆవిడ నుంచి వచ్చిన శక్తుల్ని చూపించింది. అంటే సమగ్ర శ్రీ విద్యా స్వరూపముని దర్శించాము. ఇది మణిద్వీపోపాసన, శ్రీచక్ర ఉపాసన, శ్రీ విద్యా ఉపాసన. అక్కడ యోగిని గణాలు అంటే శాకిని, డాకిని, హాకిని, వీరు మూలాధారం నుంచి సహస్రారం దాకా ఆయా చక్రములందు ఉన్న దేవతలు. వారందరికీ 108 పైగా ప్రాకారములు ఏర్పాటు చేసింటారు. ఇంకా భైరవులు ఉంటారు శ్రీ విద్యలో. అందులో ప్రధానమైన వాడు మార్తాండ భైరవుడు. ఆయన అమ్మవారి హృదయంలోంచి ఏర్పడ్డాడు. ఆయన ఆదిత్య భైరవుడు అంటే సూర్య భగవానుడు. ఆనంద భైరవుడు, ప్రమోద భైరవుడు, మోద భైరవుడు వీరందరూ అమ్మ ఉపాసనలో ఆరిపేరిన గురువులు. వీరు వివిధ దిశల్లో ఉంటూ ఆ చింతామణి ద్వీపంలో ప్రకాశిస్తూ ఉంటారు. ఆ ద్వీపంలో అమృతపు బావులుట, అమృతపు నూతులుట, అమృత ప్రవాహాలు ఉన్నాయట. అడిగడిగినా మధు ప్రవాహాలు, దది ప్రవాహాలు, క్షీర ప్రవాహాలు, ఎక్కడంటే అక్కడ మధురమైన ఫలాలు, సుగంధభరితమైన పుష్పాలతో ఉన్న మణిద్వీపంలో ఆ కామేశ్వరి కామేశ్వరులు సర్వ దేవతలతో ఉపాసించబడుతూ ఉంటారు. నిత్యాది దేవతలతో సేవించబడుతూ నానా భోగాలతో ఆ తల్లి విరాజిల్లబడుతుంది. భోగం అంటే ఆనందానంద స్వరూపం. ఆ మణిద్వీపం సుధా సముద్ర మధ్యములో ఉంది. ఇటువంటి దివ్యమైన చింతామణి ద్వీపానికి నమస్కరించుకుందాం. ఆ ద్వీపం చూసి ఆనందంతో దేవి దేవి నేను ఒక వరం కోరుకుంటాను అందుట. అది ఏమిటంటే కృపానిదే, మీరు ఇక్కడే ఉండిపోండి, ఇంకా కైలాసానికి వెళ్ళద్దు అని అడిగిందిట. దానికి ఆ స్వామి నాకు ఇక్కడ చాలా బాగుంది, నీకు నచ్చిన ప్రదేశం ఇంకా బాగుంది, కానీ నన్ను అందరూ కైలాసవాసులు అంటారు కదా, ఇక్కడ నువ్వు నేను కలిసి విహరిద్దాం, ఇక్కడ ఉంటే మరొక చోట ఉండకూడదు అని నాకు లేదు కదా అని విశేషమైన మాట చెప్పాట. అన్ని చోట్ల ఒకే సూర్యుడు ఉన్నట్లు నేను అన్ని చోట్ల ఉండగలను, ఇక్కడ నేను కామేశ్వర నామంతో ఉంటాను, నేను సర్వభూతములు హృదయంలోనూ ఉంటాను, నువ్వు కూడా వివిధ రూపములు ధరించి నాతో విహరించు అన్నట. ఆ విధంగా శివుణ్ణి ఒప్పించి మెప్పించి ఆవిడ దగ్గర ఉండేట్టు చేసుకుంది ఆ తల్లి. ఆ కామేశ్వరి త్రిపుర అనే పేరుతో మణిద్వీపంలో ఉన్నది, ఆవిడ త్రిపుర సుందరి. ఆ విధంగా అదివ్యమైన మణిద్వీపంలో ఆ కైలాసపతి కామేశ్వరుడై కామేశ్వరితో విహరిస్తున్నాడు. శివునికి ఉన్న అందమైన పేరు కోటి కందర్ప సుందరుడు. కామేశ్వరుడు అంటే ఇచ్చాశక్తి స్వరూపుడు, జగత్తు అంటే ఆయన ఇచ్చేయే. మణిద్వీపము కైలాసమే కాకుండా అనేకమైన దివ్యధామములు ఉన్నాయి ఆయనకి. ఆయన ఐదు ఆటలు అద్భుతంగా ఆడుతూ ఉంటారు, ఆ ఐదు ఆటలే పంచకృత్యములు. కైలాసము విశ్వలీలల కేంద్రం. కైలాసం అంటే ఆనందధామం. యోగపరంగా చూస్తే కా అంటే బ్రహ్మము అని, శిరస్సు అని అర్థం. బ్రహ్మరంధ్రమునందు అమ్మవారితో కలిసి లాస్యం చేస్తున్నారట, కేయందు లాస్యం చేస్తారు కనుక ఆ సహస్రార స్థానము కైలాసం. కైలాసంలో శివశక్తులు, మణిద్వీపంలో శక్తి శివులు, అంతటా వారు ఇరువురే. శివరహస్యము శివరహస్యంలో కైలాస వర్ణన, మణిద్వీప వర్ణన కూడా ఉంది. ఉభయ లోకాల్లో తిరిగించింది శివశక్తుల భక్తులకి ఈ రెండూ హాయిగా ఆడుకునే చోటుంట. శివుని రూపాలని తత్వాల్ని దేవతలు కానీ వేదములు కానీ తెలుసుకోలేరు, ఏ రూపము లేని ఆయన అనుగ్రహం చేతనే దొరుకుతాడు. మన ప్రయత్నాలతో తెలుసుకోలేము, ఆయన దయపుడితేనే మనం తెలుసుకోగలం, ఆయన ప్రసాదంతోనే దొరుకుతాడు. ఆయన యొక్క అనుగ్రహం మన అందరికీ లభించాలని కోరుకుంటూ సర్వం శ్రీ గురు చరణార విందార్పణమస్తు. స్వస్తి.
శాంతి గారు చాలా బాగా చెప్పారండి విషయాలన్నీ, త్రిపుర సుందరి వైభవం చెప్పినట్టుగా. అయితే నాకు ఇక్కడ ఒకటి అనిపించిందండి, ఏంటంటే ఇప్పుడు షోడశోపచారాలు అమ్మవారికి చేస్తారు కదా, శివుడు చేస్తాడు కదా, అప్పటి నుండే ఈ షోడశోపచారాలు మొదలయ్యాయేమో అని ఇదే మూలమేమో అనిపించిందండి నాకు. అక్కడి నుండి కుమారి పూజలు, త్రిమూర్తి పూజలు, కళ్యాణి పూజ, రోహిణి పూజ, కాళీ పూజ ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చాయని నాకు అనిపించిందండి. చాలా బాగుంది. తర్వాత ఇంకొకటండి, కామేశ్వరుడు అంటే ఎవరు అని గురువుగారు చాలా బాగా చెప్పారు. సంకల్ప సిద్ధి కామేశ్వరుడు అన్నాడు. అంటే కామం తీరాలంటే మనం ఏం చేస్తాము, సంకల్పిస్తాము. ఆ సంకల్పం ఏ సంకల్పం, శుభాన్ని కళ్యాణాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది మనం సంకల్పం చేస్తాం కదా, కోరుకునేది మనం ఆనందం. అందుకోసమని కామేశ్వరుడు అని, ఆనంద స్వరూపం కామేశ్వరుడు అని చెప్పాడు, అది చెప్పారు గురువు గారు. అది తత్వం నాకు బాగా నచ్చిందండి, చాలా బాగా చెప్పారండి శాంతి గారు. మనకి తర్వాత ఏమో ఇప్పుడు సునీత కొత్తపల్లి గారు, మీరు కొనసాగించండి సునీత గారు.
ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు పరమేశ్వరుడు తన మనస్సుతో సృజించినటువంటి మణిద్వీప వర్ణన గురించి విన్నాము శాంతి గారి దగ్గర నుంచి. ఇప్పుడు పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనా హిమవంతులకు పార్వతీ పరమేశ్వరుని చూడాలని అనిపించి బయలుదేరుతున్న అంశం గురించి వివరిస్తున్నారు. వివాహం తర్వాత పార్వతీదేవి ఏమైనా కష్టాలు పడుతుందేమో అన్న అనుమానం వచ్చి మేనాదేవిని పర్వతరాజు మందలించాడు. పుత్రుడైన మైనాకుడికి చెప్పి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయించి బయలుదేరుతూ ఉండగా దుర్వాస మహాముని తన శిష్యుడనంతా అక్కడికి వచ్చిన హిమవంతుడు ఆయనకు అర్ఘ్యపాదాలతో ఆహ్వానం చేసి తాను శివపార్వతుల దర్శనానికి వెళ్తున్నట్లు చెప్పాను. అప్పుడు దుర్వాస మహాముని ఆశీర్వదించి తన విన్నపం కూడా వివరించాను. అది ఏంటంటే, నీ శిఖరం పైన ఉన్న కేదారేశ్వరుని వద్ద నేను శివుని కోసం తపస్సు చేసుకుంటున్నాను అన్న విషయం శివునికి తెలియచేయమని చెప్పాను. శివుని ఆజ్ఞతో అమ్మవారిని దర్శనం చేయాలని ఉన్నది. ఆమె అనుగ్రహాన్ని పొంది నేను సర్వోత్కృష్టమైన స్థితిని పొందాలని అనుకుంటున్నాను అని చెప్పగా హిమవంతుడు సంతోషించి అలాగే అని చెప్పాను. హిమవంతుడు పర్వత స్వరూపుడు, దేవతా స్వరూపుడు, పర్వతములు అన్నింటికీ పరమ పూజ్యుడు. ఆయన బయలుదేరి కైలాసానికి వెళ్తూ ఉండగా కైలాస పర్వత పురుషుడు ప్రత్యేక గౌరవంతో ఆయనకు ఆనందంగా స్వాగతం పలికెను. కైలాసపుర సమీపానికి చేరుతూ ఉండగా అద్భుతమైన శిఖరాలతో దర్శనమిస్తున్న కైలాసాన్ని చూసి హిమవంతుడు మేనాదేవితో, మన జన్మ సఫలమైంది, ఇన్నాళ్ల తపస్సు ఫలించినది, అందుకే కైలాసాన్ని దర్శించబోతున్నాము అనెను. ఎన్నో జన్మల సుకృతం వల్ల ఏర్పడిన ఈ బంధుత్వం వల్ల మనకు ఈ యోగం లభించింది అనెను. కైలాసము శాశ్వతమైంది, మృత్యుంజయమైనది, అమృతమైనది, సమస్త పాపములను తొలగించే దివ్యమైన పర్వతం ఇది. గిరీశుడు లేదా గిరిసుడు తయారు చేసిన గిరి ఇది. గిర గిరి అనగా వాక్కులు, వాక్కులు అనగా వేదములు, ఆయన వేదములకు ప్రభువు. కైలాస శిఖరాలను చూడటంతో ప్రాప్త కాముడును అనగా అన్ని కోరికలు తీరిపోయాయి అని ఆనంద పరవశంతో హిమవంతుడనెను అలా అంటూ కైలాసానికి చేరుకున్నారు. ఆ కైలాసంలో దేవగంగలో స్నానం చేసి అన్ని అనుష్ఠానాలను పూర్తి చేసి నదీ తీరంలో ఉండగా ఆ పర్వత అధిష్టాన దేవతలు అత్యంత పూజనీయులైన హిమవంతుని చూసి ధన్యులు అయ్యామని నమస్కరించాను. హిమవంతుడు వారితో, మీరు అందరూ ధన్యులు, మీ తలపై ఉన్న సౌధాలలో ఆ పరమేశ్వరుడు నివసిస్తూ ఉంటాడు అనెను. పరమేశ్వరుడు హిమవంతుడు వచ్చాడని తెలుసుకుని ఆయనను తన భవనానికి రప్పించటానికి నందికేశ్వరుడు తదితరులను పంపెను. స్కందుడు, గణపతి వారిని చూసి ప్రత్యేకించి నమస్కారం చేశాను. వారిని చూసి ఆలింగనం చేసుకుని ఆనంద పరవశులయ్యారు. నందికేశ్వరుడు వీరిని కైలాసానికి తీసుకువెళ్తూ కైలాస శోభలు, సరస్సులు, భవనాలు, ఉద్యానవనాలు అన్ని చూపించను. అవి అన్ని చూసి మేనాదేవి తాను అజ్ఞానంతో అన్న మాటలను, మీరు ఈశ్వరుడు కూడా నన్ను క్షమించాలి అనెను. విమానం పరమేశ్వరుడి సమీపాన్ని చేరుకున్నది. పరమేశ్వరుడు వారికి ఎదురుగా వెళ్ళి ఆలింగనం చేసుకుని మర్యాదగా అందరినీ ఆహ్వానించను. ఇవన్నీ చూసిన హిమవంతుడు తాను పార్వతికి ఇద్దామని తెచ్చిన సంపదలను చూసి సిగ్గుపడెను. శివుడి పక్కన ఉన్న పార్వతిని చూసి హిమవంతుడు సంతోషించాను. పార్వతి మేనాదేవిని ఆలింగనం చేసుకుని దివ్యమైన విమానంలో తన అంతఃపురానికి తీసుకువెళ్తూ అక్కడ ఉన్న లోకాలను, ఆవరణలను, ప్రాకారాలను, గణాలను చూపిస్తూ శ్రీచక్ర ఆకారంలో బంగారంతో మెరిసిపోతూ ఉన్న దేవీపురానికి తీసుకువెళ్ళాను. అక్కడ ఉన్న అనేక శివలింగాలను దర్శిస్తూ దేవి తాను ఆరాధిస్తున్న శివలింగం దగ్గరకు వెళ్ళి అర్చన చేసి గానం చేయటం చూసిన మేనాదేవి సంతోషంతో మురిసిపోయినది. హిమవంతుడు మైనాకుడు శివుడితో చక్కని ఆధారాన్ని పొంది సుఖంగా ఉండను. హిమవంతుడు మనసు తెలుసుకుని శివుడు నందీశ్వరుని పిలిచి సమగ్ర కైలాస దర్శనానికి తీసుకెళ్ళమని చెప్పాను. హిమవంతుడు శివుడికి నమస్కారం చేసి ఇలా స్తుతిస్తూ బయలుదేరాను. ఒక మహాపర్వతాన్ని ధనస్సుగా చేసుకున్న శంకర, ఓ కుమాపతి అనగా భూమికి లక్ష్మీదేవికి పతి అయిన వాడిని బాణంగా చేసుకున్న వంటి వాడా, చెడ్డ బుద్ధి కలవాడిని శిక్షించి బాధింప చేస్తావు నువ్వు, సత్పురుషులు కాని వారకు దూరమైన వాడు నువ్వు అని స్తుతిస్తూ బయలుదేరాను. దివ్యమైన కైలా నందికేశుడు దివ్యమైన కైలాసం అంతా చూపించాను. హిమవంతుడు ఆనందంతో నందీశ్వరుడిని, నువ్వు గణాధ్యక్షులలో గొప్పవాడివి అని ఆలింగనం చేసుకున్నాను. అక్కడ ఉన్న శివలింగంలో హిమవంతుడు మైనాకుడు అమ్మవారితో అక్కడికి వచ్చిన మేనాదేవితో కలిసి అర్చనలు చేశారు. లింగ పూజ కంటే గొప్పది లేదు అంటూ ఒక పర్వత శిఖరంపై ప్రత్యేకంగా శివలింగ ప్రతిష్టన చేసి ఆలయాన్ని ఏర్పరిచాను. అన్నీ తిరిగి చూసి వచ్చిన హిమవంతుడు పార్వతీదేవితో సభాముఖంగా కిరీటముతో, నెలవంకతో, సర్వాభరణ భూషితుడై రమ్యమైన వస్త్రములతో, చతుర్భుజాలతో, దివ్య సింహాసనంపై కూర్చున్న శివునకు నమస్కరించాను. శివుడు ఎదురుగా వెళ్లి తీసుకొచ్చి ఆయనను ఆసనం మీద కూర్చోబెట్టి, కైలాసేశ్వర లింగం ముక్తి ప్రదాయకమైనది, అంబికేశ్వర లింగము పార్వతీదేవి తన మనస్సుతో హృదయం నుండి తీసుకువచ్చినది అని చెప్పాను. ఒక్కొక్క లింగము సర్వ పాపలను పోగొట్టే లింగము, కైలాసాన్ని అందరూ చూడలేరు అనగా కర్మలతో పొందలేనిది, కేవలం అనన్యమైన భక్తి కలవారు శివుని అనుగ్రహంతో మాత్రమే కైలాసాన్ని చూడగలరు, సమాధి స్థితికి వెళ్ళిన వారు, యోగులు, తీర్థ సేవలు చేసిన వారు కూడా చూడలేరు. నందీశ్వరుడు హిమవంతుడు చేసిన లింగ ప్రతిష్ట గురించి చెప్పాను. పరమేశ్వరుడు లింగ ప్రతిష్ట గొప్పతనాన్ని చెబుతూ, ఎక్కడైనా శివలింగ ప్రతిష్ట చేస్తే గొప్పది, వనంలో గాని, పురంలో గాని, గ్రామంలో కాని, కొండపై గాని, సరస్సు తీరంలో గాని, అన్నిటికంటే కోటి రెట్లు ఫలం గంగా తీరాన చేస్తే, ఇంకా కోటి రెట్లు ఫలం కైలాసంలో చేస్తే అనెను. హిమవంతుడితో శివుడు ఇలా అనెను, కనుక నీవు ధన్యుడు అయ్యావు, నీవు కూడా శివస్వరూపుడవే, నీవు ప్రతిష్ఠించిన లింగము ముక్తి సామ్రాజ్యాన్ని ప్రసాదించగలదు, నీ సరస్సుపై ఉన్న కేదారేశ్వర లింగము సేవించిన వారు ముక్తిని పొందగలరు, సమస్త భూమండలంలో ఉత్కృష్టమైన తపస్థానం నీ పర్వత శిఖరమే, నీ పట్ల నేను ప్రసన్నుడని అయ్యాను, ఏమి కావాలో కోరుకోమనను. హిమవంతుడు ఆనందంతో, స్థిరమైన భక్తి నీపై ఎల్లవేళలా ఉండుగాక అని కోరుకున్నాను. అలాగే దేవి కొన్నాళ్ల పాటలు మా ఇంట్లో తిరుగుతూ కేదారేశ్వరుడు నచ్చించాలి అంటూ దుర్వాసుడిని కూడా అనుగ్రహించాలని విన్నవించాను. ఈశ్వరుడు పార్వతీదేవి వైపు నవ్వుతూ చూస్తూ, హిమవంతుడను, మేనాదేవిని అనుగ్రహించు, అలాగే దుర్వాసముని ధన్యుడిని చెయ్యి అని చెప్పాను. నీకు కావలసిన ఏర్పాట్లు అన్ని చేస్తాను, సూర్య సమానమైన విమానాన్ని ఏర్పాటు చేస్తాను, అనేక మంది గణాధ్యక్షులను తోడుగా పంపుతాను, కానీ నీ వియోగం నేను తట్టుకోలేను, కనుక నీ యొక్క స్వరూపం ఇక్కడ ఉంచి వెళ్ళాను నేను. పార్వతి, అసలు దుర్వాస మహాముని కథ ఏమిటి అని అడిగాను. దుర్వాస మహాముని ఒకప్పుడు శతశృంగం అనే పర్వతం మీద తన శిష్యులతో కలిసి బహుకాలం తీవ్ర తపస్సు చేయగా శివుడు మెచ్చి గణములతో దర్శనమిచ్చాను. అప్పుడు ఆనందంతో పరవశించి అద్భుతమైన స్తోత్రాన్ని స్తుతించాను. అదే దుర్వాస స్తుతి, శివస్తుతి. శివుడు ఈ స్తోత్రం గురించి చెబుతూ, ఎవరైతే అంతరంగంలో త్రయంబక దైవలింగాన్ని చూడరో, ఆరాధించరో, ఎవరు శివుని యొక్క లింగానికి నివేదించిన పదార్థం స్వీకరించారో వారు వ్యర్థ జన్మలు. శివుడు సంతోషించి ఏమి వరము కావాలో అని అడగగా దుర్వాసుడు, నేను నిత్యం కైలాసానికి రాగలగాలి. లోకంలో నేను ఎక్కడికైనా వెళ్ళగలిగేటట్లు ఉండాలి. వ్యర్థమైన కోపం నా నుంచి రారాదు. నేను కోపంతో శపించినా నా తపస్సు క్షయం కాకూడదు. నా క్రోధం అమోఘం కావాలి అని కోరుకున్నాను. శివుని అనుగ్రహం చేత దుర్వాసుడు చాలాసార్లు కైలాసానికి వచ్చి తపస్సులు చేస్తూ ఒక దివ్యమైన శిఖరంపై లింగ ప్రతిష్ఠ చేశాను. అదే దుర్వాసేశ్వర లింగం. ఆ లింగాన్ని సేవించుకుంటూ లోక సంచారం చేసేవాడు. ఒకసారి లింగాన్ని సేవించి దానిపై వేసిన బిల్వమాలను తీసుకుని వస్తూ ఉండగా ఎదురుగా ఇంద్రుడు కనిపించాను. దుర్వాసుడు బిల్వం చూడాలని ఇంద్రుడికి ఇవ్వగా గర్వంతో మునిగి ఉన్న ఇంద్రుడు నిర్లక్ష్యంగా ఏనుగు మీదకు విసిరాడు. కోపంతో దుర్వాసుడు, నీ సంపదలు అన్నీ కోల్పోతావని శపించాను. ఇంద్రుడు పాదాల మీద పడి క్షమించమని శాప విముక్తి అడగగా, అనేక వందల సంవత్సరాలు కేదారేశ్వర సేవ చేస్తూ కైలాసంలో ఉండి ఈశ్వరుడి అనుగ్రహంతో తిరిగి నీ సంపదలు పొందగలవు అనెను. కానీ దుర్వాసుడు, నేను భక్తుడు కాని వానికి ప్రసాదం ఇచ్చి తప్పు చేశానని బాధపడాను. ఆ ద్రోహం చేత నేను కైలాసానికి వెళ్ళే అర్హత కోల్పోయాను. కానీ భూమి యందు ఉన్న కైలాసం అనగా కేదారేశ్వర క్షేత్రం మధ్య తపస్సు చేశాడు అని చెబుతూ, నీ అనుగ్రహంతో దుర్వాసుడు శుద్ధుడు అవుతాడు అనెను. అమ్మ అనుగ్రహం అయ్యని పొందటానికి, దేవి ఆరాధనకి ఫలం శివప్రాప్తి. భక్తుడు కాని వానికి ఫలం ఇవ్వరాదు. వాడు త్రినీకరించిన పాపం భక్తుడికే వస్తుంది. శివ నిర్మాణ్యమునకు నిర్మలమైన మనసుతో స్వీకరించాలి. ఆయనకు ఇచ్చిన పుష్పం, అన్నం, భక్ష్యం, ఫలం భక్తులు మాత్రమే స్వీకరించాలి. ఇది శివ నియమం. అమ్మవారు హిమవంతునితో వెళ్లడం సిద్ధపడుతూ తాను వెళ్తున్న ప్రధాన లక్ష్యం ఈశ్వర భక్తుడైన దుర్వాసము నుండి అనుగ్రహించడానికనేను. శివుడు అమ్మవారి శక్తిని సృజించమని అడగగా అమ్మవారు ఒక్కసారి ధ్యానం చేసి మనస్సు నుంచి తన వంటి శక్తిని సృజించింది. ఈ తల్లి పేరు మనోన్మణి. తల్లి ఈ మనోన్మణితో దివ్యమైన మనోన్మణీశ్వర లింగంను ప్రతిష్ఠించెను. పార్వతీదేవి మనోన్మణిని శివుడికి అప్పజెప్పి ఎక్కడెక్కడ శివాలయాలు ఉంటాయో అక్కడ లింగ సమీపంలో ఈ మనోన్మణి ఉండాలనే వరం అడిగినది. మనోన్మణి అనగా సాధన అంతా సిద్ధావస్థలోకి వచ్చి ఇంకా లయంలోకి వెళ్లే ముందు స్థితి. శివునిలో ఐక్యం చేయించగలిగే అమ్మవారి యొక్క చిత్ భక్తి రూపం మనోన్మణి. అమ్మవారితో పాటు గణపతి, కుమారస్వామి రుద్రగణాలు బయలుదేరి వెళ్తూ ఉండగా నందీశ్వరుడు కూడా సాగనంపడానికి వెళ్ళింది. ప్రయాణంలో రుద్రకన్యలు శివగానాలు నృత్యాలు చేస్తూ అమ్మవారిని సేవ తీర్చారు. హిమవత్ పర్వతానికి చేరగానే అక్కడ దేవతలు, మునులు అందరూ స్వాగతోచనాలు పలికింది. వారి అందరి పూజలు అందుకుని తను ప్రత్యేకంగా చేసిన భవనంలో తల్లి ఆనందిస్తున్నది. ఎవరైతే ఇప్పటి వరకు చెప్పిన దివ్యమైన గాథను వింటారో వారు శివానుగ్రహ పాత్రులు అవుతారని ఫలస్థితి. పార్వతీదేవి కేదారేశ్వరుని ఆరాధిస్తున్న దుర్వాసుడి దగ్గరకు వచ్చి దర్శనమిచ్చాను. దుర్వాసుడు తల్లిని చూసి పరవశించి ధన్యుడు అయ్యి, నా తపస్సు ఫలించింది, నీ పాదధూళియే నాకు ఫలము అంటూ శరణాగతుడై దివ్యమైన 72 స్తోత్రములు స్తుతించాను. దీని పేరే దేవీ మహిమ స్తుతి. ఇది శ్రీ విద్యా శాస్త్రము. దీనిలో తల్లి యొక్క తత్వం బ్రహ్మ విద్య అని ప్రతిపాదన చేస్తున్నారు. దీనిలో యంత్ర, తంత్ర, మంత్ర సంకేతాత్మకమైన శ్లోకములు ఉన్నాయి. దీనిలో కొన్ని శ్లోకములు ఇక్కడ వివరించారు. తల్లి, నిన్ను మించిన గొప్ప వస్తువు ఇంకొకటి లేదు. స్వయం ప్రకాశ స్వరూపము. మొత్తం 3 లోకాల్లోనూ ఉన్న సౌందర్యం అనంతమైతే దానిని మథనం చేయగా తీసినటువంటి సార స్వరూపానివి నువ్వు. ఈ స్వరూపము కోటి సూర్యుడులు ఉదయించినంత ఎర్రని కాంతులతో ఉంది. నీ స్వరూపం త్రిలోక నిలయం, జ్యోతిర్మయం, వాంగ్మయం. అలాంటి స్వరూపం ఎల్లవేళలా నా హృదయంలో స్ఫురించుగాక. తర్వాత శ్లోకంలో దివ్యమైన మాతృక వర్ణరూపణ సహస్రార గమనములో అమ్మవారు ప్రకాశించే వైనం తెలుపబడుతున్నవి. తల్లి, నీ పాదాన్ని సేకరించిన వారికి ఇల్లే ఆనందధామం అవుతుంది. అమ్మవారి అనుగ్రహం ప్రతికూలతను కూడా అనుకూలంగా మార్చగలదు. తర్వాత దైత్రి ఉపనిషత్తులో చెప్పిన పంచకోశ వివేకం గురించి చెప్పారు. పంచకోశ అంతర్స్థితముగా ఉన్న ఈ తత్వము జగద్దాయకమైన జ్యోతిగా పంచకోశ వివేకం తెలిసిన వారు దర్శించగలుగుతారు. అమ్మవారి మంత్రానికి అసలైన అర్థం అహం బ్రహ్మాస్మి. అది గురువు ద్వారా దీక్ష పొంది మహావాక్యంగా స్వీకరించిన వారు నిన్ను నేను అనే చైతన్యంగా దర్శించి ముక్తి పొందుతారు. ఎన్నో సిద్ధాంతాలు సారాంశాలు ఉన్నా నిన్ను అనుసరించి ఆరాధనలు చేస్తే పరమార్థం లభిస్తుంది. కోటి నక్షత్రాలు ఉన్నా సూర్యునితోనే వెలుగులాగా సర్వోత్కృష్టమైన శ్రీ విద్యారూపమైన ఏ ఉపాసన ఉన్నదో అది సూర్యుని వలె ప్రకాశించి అవిద్యను ఛేదిస్తున్నది. అదే శాంభవి విద్య. సమస్త విశ్వశక్తుల స్వరూపము శ్రీచక్రము. దానిలో అధిష్ఠించిన అక్షరములు దేవతలు. మీ ఇద్దరి రూపములు. ఆ వెలుగుతోనే విశ్వం అంతా భాసిస్తున్నది. ఆ వెలుగులే శ్రీచక్రం. శ్రీచక్రం ఆవరణ దేవతలు. వారి అందరి నడుమ బిందువుపై ఉన్న లలితే బ్రహ్మ విద్యే శివే. ఓ త్రిపుర సుందరి, నా స్వాంతాన్ని నీ నివాసంగా చేసుకో తల్లి. నీ పాద పద్మములు ఎల్లా వేళలా నా సృష్టిపై ఉండుగాక. భక్తుల పట్ల ప్రసన్న భావంతో ఉన్న నీ దివ్యమైన వదనాన్ని ఎల్లా వేళలా ధ్యానిస్తున్నాను. నా అజ్ఞానాన్ని భయాన్ని పోగొట్టు, దరిద్రాన్ని తొలగించు, జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరాను. దీనిని ఎవరు చదువుతారో వారికి సర్వ పాపంలో దగ్ధం అయ్యి గొప్ప సిద్ధులు లభిస్తాయి. ఇలా దుర్వాసురుడు పూజకి సంతోషించిన అమ్మ వరం కోరుకోమనెను. దుర్వాసురుడు, నీ పాద పద్మములపై భక్తి కావాలి, శివ దర్శనం సిద్ధించాలి, గంగను కేదారేశ్వరుడు సమీపంలో వచ్చేటట్టు చేయాలి అనెను. తల్లి వరం వల్ల దుర్వాసురుడు కైలాసం వెళ్లి పరమేశ్వరుడి దర్శనం చేసుకుని ఆనందంతో నాట్యం చేశాను. హిమవంతుడి దగ్గర ఉన్న అమ్మవారు తన విరహం లోపల దాచుకుని శివలీలలు గుర్తు చేసుకుంటూ చలికత్తెలతో ఆనందించసాగాను. సర్వం శ్రీ గురు చరణార విందార్పణ వస్తు.
సునీత గారు బాగా చెప్పారు, మొత్తం పాయింట్స్ అన్ని కవర్ చేశారు. దూర్వాసుని కోరిక కూడా భగవంతుడిని ఎలాంటి కోరిక కోరారు చాలా బాగా అనిపించింది. వ్యర్థమైన కోపం నాకు రారాదు, నా కోపం అమోఘం కావాలి. కోపంతోనే నా తపస్సు క్షయం కారాదు, తపస్సు కూడా క్షయం కారాదు అన్నారు చెప్పారు. ఇంకొకటి నాకు వీరభద్ర విజయంలో పాట గుర్తొచ్చిందండి. ఆ మేనక ఆ పుట్టింది పార్వతీదేవిని చూసాక అక్కడ ఒక పాట ఉంటుంది, రాలోక సుందరి రాజగన్మోహిని రవమ్మ కైలాస రాజ పత్ని కమలీయ మోహనాకార భారతి వచ్చే దయ తోడనను కన్న తల్లి వచ్చే ఊరిలోకైక విభూతి దారిని వచ్చే మంగళ పావన గంగ వచ్చే అని బిగిసి కౌగిలించెను మేనక గౌరిని చూసి. ఇది నాకు ఈ పాట గుర్తొచ్చింది. నాకు అక్కడ మేనక తల్లి ఉన్న కూతురు ఇద్దరు కలుసుకున్న సమయంలో పాట గుర్తొచ్చిందండి. చాలా బాగుంది. ఈ మనోన్మణి గురించి కూడా నాకు చాలా నచ్చింది. మనోన్మణి ఎక్కడ పుట్టింది అని అది విషయం తెలిసింది. వీరభద్రుడి గురించి కూడా నేను ఈ దీనిలోనే తెలుసుకున్నానంటే ఇంకా చివరిగా ఒక విషయం మనం కొన్ని తెలుసుకున్నాం, క్లుప్తంగా తెలుసుకున్నాం అండి. విషయం అంతా ఏంటంటే, దేవతలందరూ కలిసి చేసిన మహేశ్వర సత్రియ గారికి పిప్పలాద వంశానికి చెందిన అనేక మహర్షులు పౌరాణికులు వచ్చారు. ఆ సూత్రుడి పేరు వారిష్ఠుడు. ఋషుల్లోని మౌని భార్గవుడు ఇది ఫస్ట్ మనకు ఆవిడ చెప్పింది, కీర్తన గారు చెప్పారు. తను రేగి శబ్ద మహర్షి స్కందుడు చెప్పగా శివరహస్యం విన్నాడని అతడే శివ రహస్య ద్రష్ట అని కూడా చెప్పారు. అయితే ఈ వృత్తాంతం అంతా స్కందుడు విన్నాడని అది అడగగా సూత మహర్షి ముందుకు వివరిస్తుంటాడు. ఇక్కడ శౌనికులు లేదండి, కర్మకాండ కూడా వివరించబడలేదు శివరహస్యంలో ప్రత్యేకంగా. తర్వాత ఇంకా ఇవన్నీ మనకు పాలపుంత ఉంటుంది. పాలపుంతలో మేరుపర్వతం, మేరుపర్వతాన దక్షిణాన మహాకైలాసం, మహాకైలాసానికి నాలుగు దిక్కులు ఉంటాయి కదా. దానికి ఎలా అంటే, ఇక తూర్పునేమో కుముదా మైనాక పారిజాత పర్వతాలు ఉంటాయి, ఉదయ పర్వతం, హిమాలయ పర్వతాలు, ఉత్తరాన అడమన్న గంధర్వ మలయ వింధ్య పర్వతము, తర్వాత దక్షిణాన నీల హిమవంత పర్వతాలు, ఇవన్నీ గంగలు, పంచగంగలు చెప్పారు, గణాధ్యక్షులు చెప్పారు, కైలాసంలో పంచబ్రహ్మ ప్రాకారాలు చెప్పారు. అక్కడ తర్వాత మహేశ్వర అంతఃపుర గృహవర్ణన తెలుసుకున్నాము. కైలాసంలో మందిరాలు, ఎవరెవరి మందిరాలు ఎలా ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా మనకు. తర్వాత మనోన్మణి గురించి చెప్పారు. అమ్మవారి మనస్సు నుండి శివుడు కోరి సృష్టించిన రూపం కదా అది, అది చాలా. ఇవన్నీ మనం ఈరోజు కవర్ చేశామండి చక్కగా. అయితే లాస్ట్కి ఒక శ్లోకం చదువుకున్నామండి. శ్లోకం చదువుకొని మనం ఇది ముగిద్దాము.
శివరాణి గారు, నేను ఒకసారి అనౌన్స్ చేస్తాను ఈ శ్లోకం అయ్యాక. ఐ హావ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్.
प्राच्यां तत्पुरुषं विद्यात् अघोरं दक्षिणामुखं सत्यो जातं प्रातिच्यान्तो वामदेवमुद मुखम् ईशानमूर्ध्वं वक्र स्यात् शम्भो पञ्चमुखक्रमम् सर्वं श्रीगुरुचरणारविन्दार्पणमस्तु. చెప్పండి అండి శాంతి గారు.
నమస్కారం అండి. అదే మీరందరూ గ్రూప్ మెసేజ్ చూస్తున్నారో లేదో